ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ऊकं करोति वाचा पङ्गुं लङ्गायते गिरि यत्कृपा तमहं वन्दे श्रीगुरु
जगन्नाथ। हरే కృష్ణ భక్తులందరికీ రథయాత్ర మహామహోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం జగన్నాథ లీలామృతలో చివరి రోజు చర్చించుకోబోతున్నాము. టుడేస్ టాపిక్ ఇస్ గోయింగ్ టు బి భక్తవత్సల జగన్నాథ్. ఈరోజు ఆ టాపిక్ పేరు జగన్నాథుడు ఏ విధంగా భక్తవత్సలుడు అనేది మనం చూస్తాము. అంతకన్నా ముందు ఆ రథయాత్ర గురించి నిన్న క్లాస్లో చివరి 10-15 నిమిషాలు అది కట్ అయింది సంభవ దురదృష్టవశాత్తు. కాబట్టి మనము ఆ రథయాత్ర కంప్లీషన్ చేసి తర్వాత మనము జగన్నాథ స్వామి యొక్క భక్తవత్సల్యత గురించి మనం చూస్తాము అన్నమాట. రైట్, సెస్టర్డే వి సా దట్ ఏ విధంగా శ్రీ జగన్నాథ స్వామి మహాప్రభుని చూసినప్పుడు రాధారాణిని చూసిన భావంలో తన్మయత్వంలో ఉండేవారు, అండ్ మహాప్రభు జగన్నాథ్ చూసినప్పుడు కురుక్షేత్రంలో ఉన్న కృష్ణుని చూసినట్టు విధంగా చూసి తన్మయత్వం పొందేవారు అనమాట. అండ్ వారిద్దరి మధ్య కాంపిటీషన్ నడిచేది. సో మహాప్రభు ఎదురుగా లేనప్పుడు జగన్నాథ్ రథం ఆగిపోయేది అనమాట. అండ్ చివరిగా మనం చూసాం ఏ విధంగా హాఫ్వే సగం మధ్యలో జగన్నాథ్ స్వామి బంద్ రథం ఆగిపోతుంది. అందరూ ప్రయత్నిస్తున్నా సరే రథం ముందు కదలదనమాట. అటువంటి సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆ రథం వెనకాతలకు వచ్చి తన యొక్క నుదుటిని రథం మీద ఆంచి కొంచెం తోస్తారంటే ఇమ్మీడియట్గా రథం కదులుతుందన్నమాట. అందరు భక్తులు ఆశ్చర్యపోతారు ఏ విధంగా ఇది సాధ్యమైందని చెప్పి. వెంటనే భక్తులందరూ జయ జగన్నాథ్ అండ్ జయ గౌరచంద్ర అంటారనమాట. ఈ విధంగా రథం మళ్ళీ బ్రహ్మాండంగా ముందు కదులుతూ ఉంటుందన్నమాట. రైట్, చూడండి రథయాత్ర చాలా విశిష్టమైనది. అండ్ మనం చెప్పుకున్నాం రథయాత్ర ఎందుకు జరుపుకుంటామని చెప్పి మల్టిపుల్ రీజన్స్. ఒక రీజన్ జగన్నాథ స్వామి మాటిస్తారు గుండీచాదేవికి ఇంద్రదమ్ముని మహారాజ్కి వచ్చి 9 రోజులు ఉంటారని చెప్పి అదొక కారణం. అయితే వేరే కారణాలు కూడా ఉన్నాయి. జగన్నాథ స్వామి మొత్తము ఈ కలియుగ వాసులు తెలుసు, వాళ్ళు అత్యంత పతితులు కాబట్టి స్వయంగా తనకు తానుగా స్వామివారు వచ్చి అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తారన్నమాట. తద్వారా జగన్నాథ స్వామి అందరినీ ఉద్ధరిస్తారు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్. లార్డ్ ఇస్ అనే డిస్ట్రిబ్యూషన్స్ ఫ్రీ అనమాట, మోక్షం ఇస్తారనమాట. నారద పురాణంలో ఏమనుస్తుందంటే నారాయణుడు మరియు లక్ష్మీదేవి మధ్య సంవాదంలో జగన్నాథ రథయాత్ర గురించి డిస్కషన్ వస్తుంది. అక్కడ ఏమొస్తుందంటే ప్రతిమాం తత్ర తాం దృష్ట్వా స్వయం దేవేన నిర్మితం. అంటే ఏంటి ప్రతిమం అంటే నా యొక్క విగ్రహము. తత్ర తం దృష్ట్వా ఎవరైతే నా యొక్క విగ్రహాన్ని చూస్తారో, ఏ విగ్రహము స్వయంగా నా చేతులుగా నేను చేసిన విగ్రహము. అవునా కాదా? జగన్నాథ విగ్రహాన్ని ఎవరు చెక్కుతారు? విశ్వకర్మ. భగవంతుడే విశ్వకర్మ రూపంలో చెక్కుతారనమాట, స్వయంగా భగవంతుడే చెక్కుతారు అది. రైట్, అనాయసేన వై యాంతి భవానం మే తతో నరవ్. అనాయసేన అంటే చాలా సులభంగా, అనాయాసంగా, సునాయాసంగా అటువంటి వ్యక్తి భవానం మే తతో నరవ్. అటువంటి మనిషి ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మోక్షం పొందుతాడని చెప్పి చెప్పడం జరిగింది. సో యూ కెన్ సీ అంటే ఏంటంటే అది ఎవరైతే జగన్నాథ స్వామి దర్శనం కావించినంత మాత్రాన వారికి మోక్షం లభిస్తుందని చెప్పడం జరిగింది. అండ్ ఇంతకన్నా ఇంకొక స్టేట్మెంట్ వస్తుందన్నమాట. ఏమని వస్తుందంటే రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్పి. రథేచ వామనం దృష్ట్వా అంటే ఎవరైతే స్వామివారిని రథం మీద చూస్తారో అటువంటి వ్యక్తికి తిరిగి పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. రైట్, సో అందుకని రథయాత్ర అంత వైభవంగా భక్తులు ఎందుకు చేస్తారంటే జనాలు ఆ ఫెస్టివల్ కోసం వస్తారు. ప్రభుపాద్ వెస్టర్న్ అమెరికాలో ప్రచారం చేసినప్పుడు చూసారు వీళ్ళు ఎంత పతితులు అంటే వీళ్ళకి సిద్ధాంతం చెప్పినా సరే అర్థం కాదు. ఎలా ఉద్ధరిస్తాము, ఎలా ఉద్ధరిస్తాము వీళ్ళకి? వీళ్ళు దే కాంట్ అండర్స్టాండ్. ఎందుకంటే అంత తమో గుణంలో ఉన్న వ్యక్తికి ఈవిడ భగవంతుడు నామం కూడా నోటి నుంచి రాదు, సిద్ధాంతం దూరం విషయం. సో ప్రభుపాద్ ఏమంటారు, రథయాత్ర చేయండి అంటారు. రథయాత్ర చేయండి, బ్రహ్మాండంగా చేయండి, కీర్తన ఉండాలి, ప్రసాదం పంచిపెట్టాలి, దర్శనం ఉండాలి, దర్శనము కీర్తనము ప్రసాదము అన్లిమిటెడ్. అండ్ జనాలు వస్తారు, ఒక ఫంక్షన్, ఒక హిందూ ఫంక్షన్గా వస్తుంది అనమాట. జనాలు చాలా మంది వస్తారు, ఆ ప్రతి కీర్తన నడుస్తూ ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటారు మరియు ఆ కీర్తనతో పాడుతూ ఉంటారు, ఆ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటారు అనమాట. ఫుడ్ అనుకుంటారు అంత సింపుల్ ఫుడ్. సో బ్రహ్మాండంగా ప్రసాదం పెడతారనమాట. వెస్టర్న్ వరల్డ్లో పాశ్చాత్య దేశాల్లో ప్రచారం ముఖ్యంగా రథయాత్ర ద్వారా జరుగుతుంది. బ్రహ్మాండమైన భగవంతుని ప్రసాదం పెడతారు, మంచి కీర్తన ఉంటుంది, మంచిగా గ్రాండ్గా నిర్వహిస్తారు. అండ్ జనాలు చూడడానికి వస్తారు, ఆ ప్రక్రియలో జగన్నాథ స్వామి కృపకి పాత్రలు అవుతారనమాట. అండ్ నెమ్మదిగా వారి యొక్క భౌతిక జీవితం నెమ్మది నెమ్మదిగా ముగిసిపోతుంది అక్కడి నుంచి. రైట్, దట్ ఈస్ జగన్నాథ్, పతిత పావనుడు జగన్నాథ్ అనమాట. అండ్ శాస్త్రాలు ఏం చెప్పబడిందంటే, ఎవరైతే రథయాత్రలో పాలు పంచుకుంటారో, ముఖ్యంగా ఎవరైతే రథయాత్ర సమయంలో జగన్నాథ స్వామి యొక్క పెద్ద పెద్ద నేత్రాలు, ఆ నేత్రాలని చూస్తారో, స్వామివారి నేత్రాలు చూస్తారో, వారి యొక్క హృదయము, వారి యొక్క ఆత్మ సంపూర్ణంగా పరిశుద్ధం అవుతాయని చెప్పడం జరిగింది. జస్ట్ బై గ్లాన్సింగ్ అట్ ద హ్యూజ్ ఐస్ ఆఫ్ జగన్నాథ్. రెండోది ఏం చెప్పబడిందంటే, ఎవరైతే జగన్నాథ స్వామి రథయాత్రలో కీర్తన చేసి నృత్యం చేసి ఉత్సాహంగా నృత్యము మరియు కీర్తన చేస్తారో, అటువంటి వ్యక్తి యోగు పరమ యోగులు కూడా సాధించలేని ప్రాప్తిని వాళ్ళు సాధిస్తారని చెప్పడం జరిగింది అనమాట. రైట్, ఈ విధంగా చాలా చాలా రథయాత్ర గురించి విశిష్టం చెప్పడం జరిగింది శాస్త్రాల్లో. అండ్ ఈ విధంగా రథయాత్ర నడుస్తూ ఉంటుంది, చివరిగా రథము గుండిచ్చ మందిరానికి చేరుకుంటుంది అనమాట. గుండిచ్చ మందిరానికి ఇన్ జనరల్గా సాయంత్రం చేరుకుంటుంది ప్రతిసారి. కొన్ని కొన్ని సార్లు రథము రెండు రోజులు నడుస్తుంది అనమాట, ఎందుకంటే సంభవం కొన్నిసార్లు మధ్యాహ్నం అంటే ఒక పాయింట్లో ఆగిపోతుంది, ఒక రోజంతా ఇంక లాగినా రాదు. అప్పుడు మరుసటి రోజు మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడే భగవంతుడు దర్శనం కావిస్తాడు, మరుసటి రోజు మళ్ళీ భక్తులు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి లాగుతారనమాట. సో నేను రెండుసార్లు జగన్నాథ రథయాత్రకు వెళ్ళాను, అందులో ఒకసారి ఇలాగే అయింది, రథం మధ్యలో ఆగిపోయింది, మరుసటి రోజు మళ్ళీ దాన్ని లాగారనమాట. ఇన్ జనరల్గా సేమ్ డే రథం గుడ్డిచ్చ మందిరానికి చేరుకుంటుంది. తర్వాత మళ్ళీ అక్కడ దైత్యపతిస్ వాళ్ళు జగన్నాథ స్వామిని, బలదేవ స్వామిని, సుభద్రామయ్యని రథం దించి లోపలికి తీసుకెళ్తారు. అండ్ ఐ రిమెంబర్ బలదేవుణ్ణి ఫస్ట్ బలదేవుడు వెళ్తారు లోపలికి, తర్వాత సుభద్రామయ్య, తర్వాత జగన్నాథ స్వామి వెళ్తారు అనమాట. వారి రథాలు కూడా మూడు రంగుల్లో ఉంటాయి, ఎరుపు రంగులో సుభద్రామయ్య ఉంటుంది, అండ్ పసుపు రంగులో పసుపు ఎరుపు అండ్ గ్రీన్ అంటే ఆకుపచ్చ. సో ఆకుపచ్చ రంగు ఐ థింక్ బలదేవుడిది, పసుపు రంగు జగన్నాథ్, అండ్ ఎరుపు రంగు ఏమో సుభద్రామయ్య అనమాట. ఇలా మూడు రంగుల్లో ఉంటుంది. అండ్ ఇటు వెళ్తాయి బలదేవ్ ఫస్ట్, చాలా టైం పడుతుంది అంట. నేను చూసినప్పుడు చూసాను, ఇంచుమించు 2 గంటల పాటు మేము అలా ప్రత్యేకంగా నిల్చొని కీర్తన చేసుకుంటూ ఉన్నామని. అంటే బలదేవుణ్ణి రథం దింపి రథంలో నుంచి గుండిచ్చ మందిరంలోని ఆ సోనాబేది, సోనాబేది అంటే భగవంతుని యొక్క సింహాసనం అనమాట, ఎక్కడైతే విశ్వకర్మ స్వామివారు స్వయంగా చెక్కారో అక్కడ తర్వాత ఒక సింహాసనం తయారు చేయబడుతుంది, అక్కడి నుంచి జగన్నాథ బలదేవ సుభద్ర మహారాజుని కూర్చోబెట్టి దర్శనం కావిస్తారనమాట. సో బలదేవుణ్ణి తీసుకెళ్ళడానికి 2 అవర్స్ పట్టింది అప్పుడు మాకు, ఎంతకీ స్వామివారు కదలరు. తర్వాత పండాస్ చెప్పారనమాట, ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందని, బలదేవుణ్ణి చాలా టైం పడుతుంది, సుభద్రామయ్య సులభంగా వెళ్ళిపోతారు, జగన్నాథ్ అయితే 10 నిమిషాల్లో వెళ్ళిపోయారు లోపలికి అనమాట. అంటే జగన్నాథ్ అందరికన్నా ఉత్సాహం, ఎప్పుడు వృందావనకి వెళ్తానా అని చెప్పి, కృష్ణుడు కదా. సో ఆ విధంగా స్వామివారు తర్వాత గుండిచ్చ మార్జనం నుంచి 9 రోజుల పాటు అందరికీ దర్శనం ఇస్తారనమాట, కృపను ప్రసాదిస్తారు. అండ్ స్వామివారి కృప అంటే ప్రసాదం కూడా కదా, కాబట్టి ప్రసాదం కూడా ఆ శ్రీమందిరంలో ఆనంద బజార్ ఉంటుంది, ఆ ఆనంద బజార్ మొత్తం ఖాళీ అయిపోతుంది, ఆ ప్రసాదం మొత్తము గుండిచ్చ మందిరంలోకి వస్తుంది అనమాట. కాబట్టి భక్తులందరూ ప్రసాదం కూడా గుండిచ్చ మందిరంలోనే తీసుకుంటారు. ఐ స్టిల్ రిమెంబర్ వారం రోజులు రథయాత్ర జరిగింది 2006లో వెళ్ళినప్పుడు, ఇప్పటికీ కళ్ళ ముందు ఆ మధురక్షణాలు కనిపిస్తున్నాయి. భగవంతుని కృప ఉంటే మేబీ వెరీ సూన్ మళ్ళీ ఇంకొకసారి భక్తులందరం కలిసి, మనందరం కలిసి రథయాత్ర వెళ్ళొచ్చు ఒకసారి. రైట్, సో తర్వాత 9 రోజుల తర్వాత మళ్ళీ భగవంతుడు రథం మీద తిరిగి వెళ్తారనమాట. ఏకాదశి రోజు పడుతుంది రిటర్న్ రథయాత్ర, దాన్ని ఉల్టా రథ అంటారు అనమాట. సో అది కూడా సేమ్, ఏ విధంగా సీతారథ్ ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా ఉల్టారథ్ కూడా వెళ్తుంది. సో స్వామివారిని మళ్ళీ గుండెచా నుంచి రథం ఎక్కిస్తారు. ఫస్ట్ బలదేవుడు రథం వెళ్తుంది, తర్వాత సుభద్రామయ్య రథం వెళ్తుంది, జగన్నాథ రథం వెళ్తుంది, మళ్ళీ భక్తులు అదే విధంగా కీర్తన చేస్తూ ఉంటారు. సో ఇదే విధంగా అంతా నడుస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా స్వామివారు మందిరం ముందు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వెంటనే లోపలికి వెళ్ళారనమాట. భగవంతుడు అక్కడ ఉండిపోతారు. లక్ష్మీదేవి కోపం, వెంటనే రానివ్వదు, తలుపులు మూసేసి ఉంటుంది. లక్ష్మీదేవి కోపం కదా, ఒకరోజు అని చెప్పి 9 రోజులు స్వామివారు ఉండిపోతారు కదా. సో తర్వాత మరుసటి రోజు భగవంతుడు సోనావేష అంటారనమాట, అంటే భగవంతునికి సంపూర్ణంగా బంగారపు నగలతో అలంకరిస్తారు. సో నెక్స్ట్ రోజు పడుతుంది అది రథయాత్ర ఉల్టారథ మరుసటి రోజు. ఆ రోజంతా భగవంతుని దర్శనమిస్తారు. ఆ రోజు సోనావేష అనేది జగన్నాథ్పూర్లో చాలా ఫేమస్. రథయాత్ర రోజు నాడు ఎంతమంది జనం వస్తారో ఆ సోనావేష రోజు నాడు కూడా అంతే మంది జనం వస్తారనమాట. ఇంచుమించు అంటే ఉల్టారథ కన్నా కూడా ఎక్కువ జనం వస్తారనమాట సోనావేషకి అనమాట. రైట్, ప్రతి సంవత్సరం మేము కల్కట్ట టెంపుల్లో రథయాత్ర 9 రోజులు రథయాత్ర చేసేవాళ్ళము. రథయాత్ర ఉల్టారథ అయిన రోజు నాడే సాయంత్రం 7-8 కల్లా ఉల్టారథ అయిపోయేది. స్వామివారి మందిరానికి వచ్చేసేవారు, కొన్ని లక్షల మంది ప్రసాదం పెట్టేవాళ్ళము. రాత్రి 10:30కి ట్రైన్ పట్టుకునే వాళ్ళం అనమాట. సేమ్ డే పట్టుకుని జగన్నాథ్పురి వెళ్ళిపోయే వాళ్ళము. జగన్నాథ్పురి వెళ్ళిపోయి ఆ మరుసటి రోజు వెళ్ళి మా ద్వాదశి అని ఆ రోజు మాకు అక్కడ సోనావేష దర్శనం దొరికేది అనమాట. సో ప్రతి సంవత్సరం స్వామివారి సోనావేష దర్శనం అయ్యేది. అండ్ సోనావేష దర్శనం అయిన తర్వాత ఆ మరుసటి రోజు నాడు స్వామివారు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ బలదేవుడు లోపలికి వెళ్తారు, తలుపులు ఓపెన్ చేస్తారు. సుభద్రామయ్య లోపలికి వెళ్తుంది, తలుపులు ఓపెన్ చేస్తారు. జగన్నాథ్ లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ తలుపులు మూసేస్తారనమాట. ఎందుకు, లక్ష్మీదేవికి మళ్ళీ కోపం. సో అక్కడ మళ్ళీ ఒక ఉత్సవం జరుగుతుంది. ఏంటది, లక్ష్మీదేవి తరపు నుంచి పాండాలు, జగన్నాథ్ తరపు నుంచి పాండాలు, వాళ్ళు వాగ్వాదం అవుతుంది అనమాట. వాగ్వివాదం అవుతుంది అనమాట. ఏంటి, లక్ష్మీదేవి తరపున పాండాలు, మేము మిమ్మల్ని రానివ్వం, మీరు 2 రోజులు ఉండిపోయారు, మిమ్మల్ని రానివ్వం ఇంటికి అంటారనమాట. సో జగన్నాథ్ తరపున పాండాలు దయచేసి ప్లీజ్ 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 రానివ్వండి అని అడుగుతారనమాట. ఈ విధంగా జగన్నాథ్ స్వామి వారు లక్ష్మీదేవిని మళ్ళీ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ఉత్సవాన్ని పండాలు చాలా మంచిగా జరుపుతారు అక్కడ. సో ఆ విధంగా ఫైనల్గా లక్ష్మీదేవి శాంతిస్తుంది, మళ్ళీ తలుపులు తెరుస్తుంది. అప్పుడు జగన్నాథ్ తిరిగి వెళ్ళి తన యొక్క కనకపు సింహాసనం మీద కూర్చుంటారనమాట. సో దిస్ ఇస్ రథయాత్ర ఫెస్టివల్. ఈ 9 రోజుల ఉత్సవం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. రైట్, చూడండి, చాలామంది సో కాల్డ్ యూనో బయట వాళ్ళ స్వయంగా హిందువులే చాలామంది ఏదో విమర్శించాలి విమర్శిస్తారనమాట. అయ్యే భగవంతుడు దర్శనం ఇవ్వడు, డిస్క్రిమినేషన్, కొంతమందికి ఎందుకు అలౌ చేస్తారు, కొంతమందికి ఎందుకు అలౌ చేయరు. సో దే క్రిటిసైజ్ కల్చర్ని. అఫ్ కోర్స్ జగన్నాథ్ మందిరంలో హిందువులు తప్ప వేరే మతస్థులకి, పాశ్చాత్య దేశస్థులకి ప్రవేశం ఉండదు, వాస్తవం అది. దాన్ని మేము సమర్థిస్తున్నాము లేదా అనే విషయం పక్కన పెడితే దానికి కారణమైతే ఉంది. ఏంటంటే, ఒకప్పుడు మొఘల్స్ ముస్లింలు పరిపాలిస్తున్నప్పుడు, తర్వాత బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు లోపలికి వెళ్ళేవాళ్ళు అనమాట. కొన్నాళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు, జగన్నాథ్ చూసి నవ్వడం మొదలు పెట్టారు. తర్వాత జగన్నాథ్ గురించి చాలా తప్పుగా రాయడం మొదలు పెట్టారనమాట లిటరేచర్స్. ఎస్పెషల్గా బ్రిటిషర్స్ అయితే జగన్నాథ్ మందిరం గురించి, జగన్నాథ్ స్వామి గురించి చాలా చాలా దారుణంగా రాశారనమాట. అది చాలా బాధపడి ఉండే చాలా భక్తుల హృదయాలు చాలా నొప్పింపబడ్డాయన్నమాట. కాబట్టి వాళ్ళు అన్య మతస్థులకి ప్రవేశం నిషిద్ధిస్తారు అక్కడ. అయినా సరే, కాబట్టి కొంతమంది అంటారు భగవంతుడు మర్సిఫుల్ కాదు, అందరికీ దర్శనం ఇవ్వడం అని చెప్పి. కానీ ఎవరు చెప్పారు, భగవంతుడు అందరికన్నా ఎక్కువ మర్సిఫుల్. మిగతా మతాలు అంటారు మా మతస్థులు మా మతంలో ఇటువంటి భేదం ఉండదు అని చెప్పి, అందరికీ దర్శనమిస్తామని చెప్పి. కానీ మా జగన్నాథ్ అందరికన్నా మర్సిఫుల్. ఎలా అంటే, రథయాత్ర సమయంలో తనకు తానుగా బయటకు వచ్చి స్వయంగా అందరికి దర్శనమిస్తారు. అండ్ కేవలం మనుషులకి కాదు, జంతువులు కూడా దర్శనమిస్తారు భగవంతుడు. వై ఓన్లీ హ్యూమన్స్, ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశమే. ఎవ్రీ యానిమల్, ఎవ్రీ ఇన్సెక్ట్, ప్రతి జీవికి భగవంతుడు దర్శనమిస్తాడనమాట. దట్ ఈస్ జగన్నాథ్. జగన్నాథ్ భక్తవత్సలుడు అండ్ పతితపావనుడు అనమాట. రైట్, సో ఈ విధంగా జగన్నాథ్ స్వామి గివ్స్ మర్సీ. అండ్ జగన్నాథ్ మందిరం మనకు వెళ్ళినట్లయితే సింహద్వారం ఉంటుంది. సింహద్వారం అంటే తూర్పు ద్వారం. సింహద్వారంలో మనం వెళ్తే ఎంటర్ అవుతున్నప్పుడు ఎంట్రన్స్లోనే ఇంకొక జగన్నాథ్ ఉంటారనమాట. ఆ జగన్నాథ్ పేరు పతిత పావన జగన్నాథ్. చాలామంది ఫారినర్స్, ఈవెన్ ఇస్కాన్లో ఉన్న కూడా సన్యాసి చాలామందికి లోపలికి ప్రవేశం దొరకదు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సన్యాసులు, వైష్ణవాచార్యులు అయినా సరే వాళ్ళు ఆ మందిర నియమాన్ని గౌరవిస్తారనమాట. ఎందుకంటే ఒక నియమం అని పెట్టారు, గౌరవిస్తారు. వాళ్ళు బయట నుంచి దర్శనం చేసుకుంటారు. బయట నుంచి జగన్నాథ్, పతితపావన జగన్నాథ్ ఉన్నారు. ఆ పతితపావన జగన్నాథ్ అనేది కేవలము పతితపావన జగన్నాథ్ ఇస్ నాన్ డిఫరెంట్ దాన్ మెయిన్ జగన్నాథ్. ముఖ్య మందిరంలో ఉన్న జగన్నాథ్, బయట ఉన్న పతితపావన జగన్నాథ్ వేరు వేరు కాదు, సేమ్. సో ఈ పతితపావన జగన్నాథ్ స్టోరీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల కిందట ముస్లిమ్స్ భారతదేశాన్ని పాలిస్తున్న సమయంలో పూరి రాజ్యానికి ఒక రాజు ఉండేవారు అనమాట. అతని పేరు రామచంద్ర దేవ అని చెప్పి, రైట్? సో రామచంద్ర దేవ అని చెప్పి దిస్ ఐ థింక్ ఇది మహాప్రభు తర్వాత జరిగిన స్టోరీ ఇది. అతను ఉత్కల రాజ్యానికి మొత్తం రాజు. అండ్ తన రాజ్యం రాజధాని ఎక్కడ ఉండేది? కుర్దా రోడ్లో ఉండేది అనమాట. కుర్దాలో అతను ఉండేవాళ్ళు. రోజు వెళ్ళి కుర్దా నుంచి పూరి వెళ్ళి దర్శనం చేసుకునేవారు. సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. రోజు జగన్నాథ స్వామి దర్శనం చేసుకునేవారు అనమాట. చాలా ప్యూర్ డివోటీ. అయితే అప్పటికి ఆల్రెడీ ఈ గజపతి వంశం చాలా బ్రేక్ అయిపోయింది. అండ్ సో అతను ముస్లింల ఆధీనంలో ఉండేవాళ్ళు. ముస్లింలు ఏమో ఆ ప్రాంతానికి ఒక సుబేదార్ నియమిస్తారనమాట. ఆ సుబేదార్ పేరు టాకీ ఖాన్, రైట్? అయితే అతను చాలా క్రూరుడు. హిందువులు ఎప్పుడు హింసిస్తూ ఉంటాడు, ఎప్పుడు జగన్నాథ్ మందిరాన్ని పడగొట్టేద్దామా అని ఎప్పుడు ప్లాన్లు వేస్తూ ఉండేవాడు అనమాట. అండ్ ఆ మందిరాన్ని డిస్కరేజ్ చేయాలని చెప్పి అప్పట్లో హిందువుగా ఉండాలి అంటే నువ్వు పన్ను కట్టాలి అనమాట. హిందువుగా నువ్వు బతకాలి అన్నా సరే మొఘల్స్కి నువ్వు ట్యాక్స్ పే చేయాలి. హిందూ మందిరాన్ని దర్శనం చేసుకోవాలన్నా సరే శిస్తు చెల్లించాలన్నమాట. సో ఆ విధంగా అతను జగన్నాథ్ మందిరం దర్శనాన్ని చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలని చెప్పి జనాన్ని పీడించేవాడు అనమాట. చాలా ట్యాక్స్ కట్టించుకునేవాడు. అంత చేస్తున్నా సరే అతను మనసు శాంతించేది కాదు. ఆ మందిరాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నించేవాడు అనమాట. సో రామచంద్రదేవకి అర్థమవుతుంది, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ టాకీ ఖాన్ క్రూరుడు, ఖచ్చితంగా జగన్నాథ్ మందిరం మీద దండెత్తుతాడు అని చెప్పి. సో ఏం చేస్తారంటే రామచంద్రదేవుడు టాకీ ఖాన్ మీద దండ యుద్ధం ప్రకటిస్తాడనమాట, దండోర చేస్తాడనమాట. సో ఆ విధంగా యుద్ధం నడుస్తుంది టాకీ ఖాన్ మీద. టాకీ ఖాన్ ఎక్కడ ఉండేవాడు? కటక్లో ఉండేవాడు. జగన్నాథ్పురి, కటక్, కుర్దా రోడ్, ఈ మూడు లైన్లో వస్తాయన్నమాట. మధ్యలో భువనేశ్వర్ వస్తుంది. సో రామచంద్రదేవుడు టాకీ ఖాన్ మీద యుద్ధం ప్రకటిస్తాడు, యుద్ధం చేస్తాడు. కానీ యుద్ధంలో దురదృష్టవశాత్తు రామచంద్ర దేవుడు ఓడిపోతాడనమాట. అండ్ టాకీ ఖాన్ ఏం చేస్తాడు? రామచంద్రదేవుడిని చెరసాల్లో బంధిస్తాడు. సో రామచంద్ర దేవుడికి తను యుద్ధంలో ఓడిపోయాను లేకపోతే తను బంధింపబడ్డానని బాధ లేదు. తన బాధ అంటే ఏంటి? జగన్నాథ్ స్వామి వారిని ఎలా కాపాడగలను, ఆ మందిరాన్ని ఇతను ధ్వంసం చేస్తాడేమో, ఎలా కాపాడతానని చెప్పి. అఫ్ కోర్స్ మనం చెప్పినట్టుగా జగన్నాథ్ స్వామి మందిరాన్ని ఎవరు ధ్వంసం చేయలేదు, సాధ్యం కాదు. మనం చెప్పినట్టుగా ఈ సృష్టి ఉన్నత కాలము, ఈ భౌతిక ప్రపంచం ఉన్నత కాలము జగన్నాథ్ పూరి మందిరం ఉంటుంది. బట్ భక్తుడు అనేవాడు నేను చెప్పినట్టుగా ఈ నెవర్ థింగ్స్ ఓ కృష్ణుడే అందరికీ అన్ని ఇస్తాడు, కృష్ణుడికి మనం ఏం చేయగలము అలా అనుకోడు. భక్తుడు అనేవాడే విగ్రహాన్ని ఎలా చూస్తాడు? నిస్సహాయత చెప్పుకున్న ఫస్ట్ రోజు చెప్పానమాట. అంటే భగవంతుడు విగ్రహ రూపంలో దేనికోసం వచ్చాడు? నా ద్వారా సేవ చేయడానికి, నా ద్వారా సేవ తీసుకోవడానికి వచ్చాడు. కాబట్టి విగ్రహాన్ని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎలా సేవ చేయాలి, ఆ విగ్రహం అనేది నా మీద ఆధారపడి ఉంది అనే భావంతో సేవ చేయాలన్నమాట, రైట్? కొంతమంది అడుగుతాం, ప్రభుజీ రథయాత్ర వస్తుంది, కొంచెం మీరును సేవ చేయండి, కొంచెం డొనేషన్ ఇవ్వండి, స్వామివారికి మనకి ఉత్సవం చేద్దామని చెప్పి వాళ్ళు అంటారు అనమాట. ఏ అందరికీ భగవంతుడే ఇస్తాడయ్యా, అలాంటిది అతను మనమే ఇస్తాం అంటారనమాట. అఫ్ కోర్స్ అది నిజమే. కానీ మరి భగవంతుడు ఇస్తున్నప్పుడు తిరిగి భగవంతుడు సేవ చేయడానికి ప్రాబ్లం ఏంటి నీకు? కానీ అది ఎక్స్క్యూజ్ అంతే. భగవంతుడే ఇస్తాడు, కానీ భగవంతుడు కావాలని చెప్పి తను నిస్సహాయతలో ఉంటాడు. అంటే తన భక్తుల ద్వారా చేయించుకోవాలని చెప్పి తనకు తానుగా ఆ శక్తిని ప్రదర్శించాడు. కొన్నిసార్లు మందిరాలు కష్టమవుతాయి, నన్ను నిర్మాణం కష్టమవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అలా కష్టమవుతూ ఉంటుంది? భగవంతుడు తలుచుకుంటే సృష్టినే సృష్టించగలిగిన వాడు, మందిరాన్ని నిర్మించలేడా, సృష్టించలేడా? తన భక్తుల కోసం ఎందుకు తన భక్తులు అంత కష్టపడాలి? రాత్రంగా పగలనుక టెన్షన్ పడ్డము, మందిరం నిర్మాణము, మేనేజ్మెంట్, ఫండ్స్, ఎందుకు అంత కష్టపడాలి భక్తులు అనేవాడు? భగవంతుడు కావాలని చెప్పే ఆ శక్తిని ప్రదర్శించాడు. ఎందుకు అంటే అదర్వైజ్ భక్తుడికి ఇంక సేవ ఏముంటుంది? భక్తుడు అనేవాడు భగవంతుని కోసం ఆ టెన్షన్ పడతాడు, భగవంతుని సేవ కోసం కష్టపడతాడు. ఆ కష్టంలో, ఆ టెన్షన్లో అతడు పరిశుద్ధుడు అవుతాడు, ఇంకొంచెం భక్తుల ముందుకు వస్తాడు అనమాట. కాబట్టి కృష్ణుడు కావాలని చెప్పి తన శక్తిని అక్కడ హోల్డ్లో పెడతాడు. అలా అని చెప్పి తన శక్తిని, శక్తి చూపించడం, చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? ఎవరైతే సేవ చేయడానికి ముందుకు వస్తారో, ఎవరైతే సేవ చేయడం కోసము శక్తివంచన లాగా కృషి చేస్తారు, టెన్షన్ పడతారో, వారికి ఇండైరెక్ట్గా సహాయపడతారనమాట. అంతే తప్ప భగవంతు చచ్చకుంటే అతను ఇచ్చాశక్తితోనే మందిరం లేపేయవచ్చు, ఒక క్షణంలో లేపేయవచ్చు అతను రెప్పపాటు కాలంలో. కానీ భగవంతుడు అలా చేయడు, తన భక్తుల ద్వారా చేయించుకుంటాడు, తద్వారా భక్తుల్ని శుద్ధీకరణ చేస్తాడు, అండ్ అభక్తులకు కూడా భగవంతుని సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాడనమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో పాపం వీళ్ళు భక్తులు కష్టపడుతున్నారే కొంచెం సెల్ఫ్ చేద్దాంలే అని మనలో ఒక భావన వస్తుంది. అదే ఆ నిస్సహాయ స్థితులు లేకపోతే మనకి ఇళ్లలో కూర్చొని హ్యాపీగా తింటూ తొంగుంటాం అనమాట. ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని మన స్వార్థం కోసం ఉపయోగిస్తాము, కానీ అక్కడ ఒక అవసరాన్ని క్రియేట్ చేస్తారు భగవంతుడు, తద్వారా మనకి మనలో ఒక భావన వస్తుంది సర్లే కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి. అది నువ్వు ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా చేసినా సరే, ఏ భావంలో చేసినా సరే, నువ్వు సేవ చేసావు కాబట్టి దానికి ఒక ఫలితం వస్తుంది. సో కృష్ణ ఇస్ సో హంబుల్, భగవంతుడికి చేతగా కాదు అవసరం లేక కాదు, కానీ తన భక్తుల చేత సేవ చేయించుకోవడం కోసము తన శక్తిని సంపూర్ణంగా ప్రదర్శించడం, అవసరమైనప్పుడే ప్రదర్శిస్తాడు, తన భక్తుల్ని కాపాడడం కోసం ఎంతగానో వెళ్తాడు అప్పుడు ప్రదర్శిస్తాడు తప్ప మామూలు సమయంలో కాదు. సరిహో ఇక్కడ రామచంద్ర దేవుడు ఆందోళన ఉంటాడు, మందిరం ఏమవుతుంది, ఈ టాకీ ఖాన్ ఏం చేస్తాడా అని చెప్పి. సో టాకీ ఖాన్ రాజు దగ్గర కూర్చొని అంటాడనమాట, ఏమంటే నువ్వు నా యొక్క చెల్లెలు రిజియాని వివాహం చేసుకో, ముస్లిం మతం కింద మారిపో, ముస్లిం మతాన్ని స్వీకరించి నా చెల్లి రజియాని వివాహం చేసుకో, అప్పుడు నేను విడిచిపెట్టేస్తాను నిన్ను అని చెప్పి. అతని ప్లాన్ ఏంటంటే ఒక ముస్లిం రాజుని ఇప్పుడు సరే బయట నుంచి ముస్లిం రాజుని పెడితే అక్కడ ప్రజలు స్వీకరించరు, ఇతన్నే ముస్లిం కింద మార్చేసి పెడితే అప్పుడు జగన్నాథ్పురి మొత్తం నా వశంలో వస్తుందని అతని ప్లాన్. సో కానీ రాజు దాని ససేమిరే అంటాడనమాట, ప్రాణం పోయినా నేను వివాహం ముస్లింని మతం మార్చుకోను, నెక్స్ట్ వివాహం చేసుకోను అని చెప్పి. ఆ తర్వాత ఒకరోజు రాత్రి స్వయంగా ఆ టాకీ ఖాన్ యొక్క చెల్లి వస్తుంది అర్జీ అని చెప్పి, ఆవిడ స్వయంగా వచ్చి పురుషోత్తమ దేవుడు అంటుంది నన్ను వివాహం చేసుకోండి అని చెప్పి. ఆవిడ చెప్తుంది యాక్చువల్గా నా తల్లి ఒక హిందూ స్త్రీ, నా తండ్రి అదే టాకీ ఖాన్ వాళ్ళ తండ్రి, నా తండ్రి బలవంతంగా నా తల్లిని వివాహం చేసుకున్నాడు హిందూ స్త్రీని. అప్పట్లో చాలా కామన్ ముస్లిమ్స్ హిందూ స్త్రీల్ని బలవంతంగా వివాహం చేసుకునేవాళ్ళు అనమాట, తద్వారా మతం మార్పిడి ప్రయత్నించేవారు, అప్పటి నుంచి నడుస్తుంది కల్చర్. సో నా తల్లి హిందూ స్త్రీ, నా తల్లి జగన్నాథ్ యొక్క భక్తురాలు కాబట్టి నాకు కూడా, నేను ముస్లిం మతంలో పెరిగినా సరే నాకు కూడా జగన్నాథ్ అంటే అమితమైన విశ్వాసం ఉంది, నేను మిమ్మల్ని ఖచ్చితంగా మీకు సహకరిస్తాను మీ సేవలు అని చెప్పి అంటారు. అయినా సరే రాజు అంటాడనమాట, కానీ నేను జగన్నాథ్ని నమ్ముకున్న వాడిని, నేను మిమ్మల్ని తాకలేను, తాకను కూడా తాకలేను అని చెప్తాడనమాట. ఆవిడ అంటుంది సరే మీరు నన్ను వివాహం చేసుకోండి అఫీషియల్గా, తద్వారా జగన్నాథ్ మందిరాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, అండ్ మీరు నాతో సంసారం చేయాల్సిన అవసరం లేదు, నాతో పిల్లలు కనాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ నన్ను అఫీషియల్గా బయట లోకానికి నా భార్య కింద నన్ను భార్య కింద స్వీకరించండి, ఆ విధంగా మీరు బయటపడతారు అండ్ జగన్నాథ్ మందిరాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. దానికి పురుషోత్తమ రామచంద్ర దేవుడు ఆలోచించి అది వాస్తవం అనిపిస్తుంది, వెంటనే పెళ్లికి సమ్మతిస్తాడనమాట. తద్వారా అతనికి హిజ్ నేమ్, అతని పేరు మారుతుంది అనమాట, రైట్. అతని పేరు హాబ్జీ ఖాదర్ ఖాన్ అతని పేరు మార్చుకుంటాడు, తర్వాత ఆయన వివాహం చేసుకుంటాడు. కానీ వివాహం చేసుకుంటే కానీ ఆడు కటకలోనే ఉండిపోతుంది, ఇతను కుర్దారోడ్ ఉండిపోతారనమాట. అండ్ ఆ విధంగా ఆ టాకీ ఖాన్ జగన్నాథ్ పూరిని, జగన్నాథ్ మందిరాన్ని మీద కన్నాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనదే, నా ఫ్యామిలీ రాజు నా బావమరిది అయిపోయాడు కాబట్టి ఇక్కడ నుంచి నేను చెప్పినట్టే వింటాడు, మతం మార్చుకున్నాడు చెప్పి జగన్నాథ్ మందిరాన్ని విడిచిపెట్టేస్తాడనమాట. కానీ రాజు ఇలాగా ముస్లిం కింద మారి రాజ్యంలో అడుగు పెడతాడో లేడో ఆ రాజు భార్యలు అందరూ చేతికరించుకుంటారనమాట, చీ ప్రాణం కోసం మతం మార్చుకున్నావా అని చెప్పి ఆ రాజు మీద చేతికరించుకొని తన భార్యలు అందరూ తిరిగి తమ పుట్టిళ్ళకి వెళ్ళిపోతారనమాట. భార్యలు పిల్లలు అందరూ పుట్టిళ్ళకి వెళ్ళిపోతారు, ఆ రాజ్య ప్రజలు కూడా ఆ రాజుని చేతికరించుకుంటారనమాట. తర్వాత రాజు అయినా సరే ఎవరు లేకుండా పర్వాలేదు, జగన్నాథ్ స్వామి నన్ను అర్థం చేసుకుంటాడు అది నాకు చాలు అని చెప్పి ఆ రాజు రోజు దర్శనానికి వెళ్తాడు కదా, ఇప్పుడు దర్శనం వెళ్తే అక్కడ జనాలు కూడా నన్ను రానివ్వరేమో అని చెప్పి రాత్రులు ఎవరో చూడకుండా వెళ్ళడం ప్రయత్నిస్తాడు. సో రాత్రులు వెళ్తాడనమాట రోజును, కానీ ఆ సమయానికి మందిరం ద్వారాలు మూసుకుపోతాయి కాబట్టి భగవంతుని చూడలేకపోతాడు అనమాట. సో రోజు వెళ్తుండేవాడు చూడలేకపోయేవాడు, అంటే అక్కడ ప్రజలు చూస్తారు పాండాలు బ్రాహ్మణులు అనమాట, వాళ్ళు చాలా అనుకుంటారు చీ మా రాజు మతం మారిపోయాడు అని ముస్లిం అయిపోయాడు అని చెప్పి రోజు యాక్చువల్గా ప్రతి ఏకాదశి సాయంత్రం నాడు ఒక దివ్యమైన దీపాన్ని ఆ బ్రాహ్మణస్ వాళ్ళు ఆ యొక్క 550 అడుగులు ఎత్తంత ఉంటుంది ఆ జగన్నాథపురి మందిరం, దానిపైన ఒక దీపాన్ని అఖండ దీపాన్ని పెడతారనమాట రాజు యొక్క సంరక్షణ కోసం. ప్రతి ఏకాదశి రోజు పెడతారు రాజు సంరక్షణ కోసం, వాళ్ళకి అడ్డం మానేస్తారు ఇక్కడ నుంచి రాజు గురించి సంబంధం లేదు. అండ్ రథయాత్ర వస్తుంది, రథయాత్ర రోజు నాడు కూడా రాజుని చీపురు తొడనివ్వరు అండ్ కళ్ళ అదే నీళ్లు చల్లనివ్వరు అనమాట, క్లీనింగ్ చేయనివ్వరు అనమాట, నీకు అర్హత లేదని చెప్పి. అయినా సరే రాజు భరిస్తాడు అనమాట, ఎందుకంటే సరే నాకు గౌరవం దక్కిందా లేదా ముఖ్యం కాదు, మందిరము భక్తులు బాగుపడ్డారా లేదని ముఖ్యం అని చెప్పి అలాగా. కానీ జగన్నాథం చూడకుండా ఉండలేకపోతారనమాట. సో ఒకరోజు మందిరం బయట ఉండి ఏడుస్తారు రాజు అనమాట, జగన్నాథును నీ దర్శనం కాలేకపోతుంది, నేను బతకలేనేమో, ఇలాగైతే ఎక్కువ రోజులు బతకలేనని చెప్పి. అండ్ జగన్నాథ్ అది చూసి తట్టుకోలేకపోతాడు, జగన్నాథ్ నా భక్తుడు ఎంత నా కోసం ఎంత త్యాగం, అంటే భగవంతుడు తన భక్తుడి యొక్క గొప్పతనాన్ని చెప్పలేడు బయటికి, చెప్పగలడు కానీ ఎందుకు చెప్పట్లేదు, అంటే తన భక్తుడికి కష్టపడుతున్నా కూడా చూస్తున్నాడు భగవంతుడు, సాడిస్ట్ భగవంతుడు ఏమైనా కావాలని భగవంతుడు చేస్తాడు. ఎందుకంటే సమస్య వచ్చిన ఫస్ట్ టైం సమస్య వచ్చిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి తన భక్తుడు గొప్పతనాన్ని నలుగురు చెప్తే అప్పుడు యాక్చువల్గా ఆ భక్తుడి గొప్పతనం ఎక్కువ తెలియదు. ఎందుకంటే సరే ఒక త్యాగం చేశాడు అనుకుంటాం, కానీ భగవంతుడు కొంతవరకు ఆ భక్తుడిని కష్టపడినేస్తాడు. తద్వారా ఎంత కష్టపడ్డాడు, తప్పు చేయలేదు అయినా సరే, ఎంత కష్టపడుతున్నాడు నిందన పోస్తున్నాడు అయినా సరే భక్తి తగ్గలేదని చెప్పి అప్పుడు తన భక్తుల యొక్క గొప్పతనం ఇంకా పెరుగుతుంది. తన భక్తుల గొప్పతనాన్ని పెంచడం కోసం భగవంతుడు కొన్నిసార్లు తన భక్తుల్ని ఇంకా పరీక్షిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి జగన్నాథ్ వల్ల ఇంకా కాదు, చాలు నేను పరీక్షించింది చాలు, ఇంతకన్నా ఎక్కువ నా వల్ల కాదు అని చెప్పి జగన్నాథ్ తట్టుకోలేకపోతాడనమాట ఆ రాజు కష్టాన్ని చూసి. వెంటనే జగన్నాథ్ ఏం చేస్తాడు, వెంటనే ఆ యొక్క సింహాసనం నుంచి కింద దిగి సొంతంగా ఆ పెద్ద మందిరం కదా ఆ సెంటర్ నుంచి మెయిన్ గేట్ సింహద్వారానికి వచ్చి తరుపుడు స్వయంగా తెరుచుకొని ఓ రాజా అని చెప్పి దర్శనమిస్తాడనమాట, నీ దర్శనం కావించని చెప్పి. ఇక్కడ నుంచి రోజు రా, నీకు నేను దర్శనమిస్తాను, ఈ విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అలాగ దర్శనమిస్తారనమాట. అప్పుడు రాజు భగవంతుని దర్శనం కావిస్తుంది, ఎంతో ఆనంద పరవశుడు అయిపోతాడు. అయిపోయి ఇంకా లోకం ఏమనుకున్నా పర్వాలేదు, స్వామివారి దర్శనం నాకు దొరికిందని చెప్పి ఆనందంగా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడనమాట. అండ్ ఆ మరుసటి రోజు పూజారులు వస్తారు, చూస్తారు ఏంటంటే సింహద్వారం దగ్గర పూలన్నీ చల్ల చెదిరి పడి ఉంటాయి. ఎక్కడంటే ఆ ఎంట్రన్స్ సింహద్వారం నుంచి భగవంతుని గర్భగుడి వరకు కంటిన్యూస్గా పువ్వులు తులసి ఆకులు పడి ఉంటాయి అనమాట. వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే మందిరం క్లోజ్ చేసినప్పుడు మొత్తం క్లీన్గా క్లీన్ చేస్తారు, పరిశుభ్రం చేసి వెళ్తారు. మళ్ళీ ఎవరు దీన్ని ఇలాగా అని పడి ఉన్నాయని చెప్పి చూస్తారు. అండ్ భగవంతుని దగ్గరికి వెళ్తే భగవంతుని ఆభరణాలు చల్ల చెదిరై ఉంటాయి, పువ్వులు మొత్తం జారిపోయి ఉంటాయి. వాళ్ళకి అర్థం కాదు ఏమైంది, ఏదైనా లోపం జరిగిందా ఏంటా అని ఆలోచిస్తారు. అండ్ మరుసటి రోజు ఎగైన రాత్రి మళ్ళీ రామచంద్రదేవుడు వస్తాడు, రాజు వస్తాడు, మళ్ళీ జగన్నాథ్ దర్శనమిస్తారు. ఇలాగ రోజు నన్ను నడుస్తూ ఉంటుంది. అండ్ రోజు పూజలు చూస్తూ ఉంటారు, ఏంటది మళ్ళీ రాత్రి అయ్యేసరికి మొత్తం మళ్ళీ చల్ల చెదురుగా ఉంటుంది అనమాట ఆల్టర్లో. వాళ్ళకి అర్థం కాదు, ఖచ్చితంగా ఏదో అవుతుంది అని చెప్పి ఆ పూజారులు ఉపవాసం ఉండిపోతారు అనమాట. రాత్రంతా ఉపవాసం ఉండిపోతారు, స్వామివారిని ప్రార్థిస్తారు, స్వామి మాకు చెప్పండి ఏం జరుగుతుందో చెప్పండి, ఎందుకంటే ఏదో అపరాధం అవుతుంది అనిపిస్తుంది అని చెప్పి ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థిస్తారు అనమాట. ప్రార్థిస్తూ నిద్రలో జారిపోతారు, నిద్రలో జగన్నాథం చెప్తారు. ఏమని చెప్తారు, నా యొక్క శుద్ధ భక్తుడు నా యొక్క ఈ రాజు రామచంద్రదేవుడు అతని కోసం రోజుని దర్శనమిస్తున్నాడు, ఎందుకంటే మీరు అతన్ని అనుమతించట్లేదు, అతను ఒక ముస్లిం మతం మారాడు మతస్థుడు అని చెప్పి, కాబట్టి నేనే బయటకు వచ్చి రోజు దర్శనమిస్తున్నా అని చెప్పి. అప్పుడు వాళ్ళు అంటారు, ఏం చేయమంటారు మమ్మల్ని అంటే వెంటనే చెప్తారు, నన్ను బయట కూడా ప్రతిష్ఠించండి అని చెప్పి, సో దాట్ ఎవరైనా సరే నన్ను మందిరంలో రాలేని వాళ్ళు కూడా నన్ను దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ విధంగా ఆ రాజు కోసము కేవలం రాజు కోసం యాక్చువల్గా అక్కడ జగన్నాథ్ని పెడతారు బయటన, భగవంతుని అదే భగవంతుని మళ్ళీ బయట పెడతారనమాట. ఎందుకంటే పతితుల్ని ఉద్ధరించడం కోసం, పతితులు అంటే మోస్ట్ ఫాలన్ పీపుల్ రైట్, వాళ్ళు ఉద్ధరించడం కోసం జగన్నాథ్ వారి కోసం బయటను మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. అందుకే ఆ జగన్నాథ్ పేరు పతిత పావన జగన్నాథ్ అని పేరు వచ్చింది. పతిత పావన జగన్నాథ్ భగవానికి జై. సో చూడండి, తన భక్తుల కోసం భగవంతుడు తన ఎంతైనా ఎక్స్టెండ్ అవుతాడనమాట రైట్. సో ఈ విధంగా మరియు జగన్నాథ స్వామి యొక్క చక్రం గురించి కూడా చెప్పుకోవాలి. జగన్నాథ స్వామి చక్రం, శ్రీచక్రం అంటారు దాన్ని. ఆ శ్రీచక్రం అనేది జగన్నాథ్తో అభిన్నం అంటారన్నమాట. అంటే రెండు, అంటే భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలంటే రెండు విధాలుగా దర్శనం, మూడు విధాలుగా దర్శనం చేసుకోవచ్చు. ఒకటి, మందిరం లోపల వెళ్ళి స్వయంగా జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాణిని దర్శనం చేసుకోవచ్చు, ఇది ఒక మార్గం. రెండోది ఏంటంటే ఇది అందరూ చేయొచ్చు, కానీ మనం చెప్పుకున్నట్టుగా మిగతా మతస్థుల వాళ్ళకి లోపల దర్శనం ఉంటుంది కదా, వారి కోసం వేరు రెండో ఆప్షన్ ఏంటి, పతిత పావన జగన్నాథ్. ఇది ఇప్పుడే చెప్పుకున్నాము. కానీ కొన్నిసార్లు అనవసర ప్రియం, అంటే ఈ స్నాన పూర్ణిమ నుంచి రథయాత్ర మధ్యలోని అనవసరం అంటారు, అంటే దర్శనం ఉండదు, భగవంతుడు సిక్ అవుతారన్నమాట, జ్వరం పట్టుకుంటుంది, అప్పుడు మందిర ద్వారాలు మూసేస్తారు. ఆ టైంలో కూడా జగన్నాథ్ని దర్శనం చేసుకోవచ్చు. ఎలా దర్శనం చేసుకోవచ్చు? చక్ర, శ్రీచక్రం అన్నమాట. అంటే శ్రీచక్రాన్ని దర్శనం చేసుకుంటే స్వయంగా జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నాడు అని చెప్పి చెప్పబడుతుంది. అందుకని మీరు చూసినట్లయితే జగన్నాథ్ పూరిలో ప్రతి షాప్ కీపర్ వాళ్ళు, షాప్ కీపర్ కానీ ఎవరైనా కానీ, ఇవి ఇళ్లలో మనుషులు కూడా స్వయంగా విగ్రహానికి మనలా ఇస్కాన్లలాగా విగ్రహానికి భోగం పెట్టి గంట కొట్టి, ఓకే కొంతమంది వాళ్ళు చేస్తారేమో కానీ బై డిఫాల్ట్ అంటే విధి విధానాలు పద్ధతులు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు కూడా వాళ్ళు భగవంతుడితో ఒక రకమైన భావంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళు వండింది ప్లేట్లో పెట్టేసి జై జగన్నాథ్ అని చెప్పి చక్రానికి చూపిస్తారు అన్నమాట. చక్రానికి చూపిస్తారు అంటే అది ఏ ఆహారమైనా సరే చక్రాన్ని చూపిస్తారు. చక్రాన్ని ఒకసారి ఆహారం చూపిస్తే అది ప్రసాదం అవుతుందని వాళ్ళ నమ్మకం అన్నమాట. సో సఫ్కోజ్ మందిరంలో చేసిన ప్రసాదం స్వయంగా భగవంతుని గర్భగుడిలోకి వెళ్తుంది, రైట్? బట్ ఈవెన్ ఎంటైర్, ఎందుకంటే ఆ చక్రం ఎలా ఉంటుందంటే మొత్తం పురి మొత్తం మీద ఎక్కడి నుంచి అయినా సరే చక్రం కనిపిస్తుంది, రైట్? చక్రం కనిపించడం మాత్రమే కాదు, ఎక్కడి నుంచి చూసిన సరే ఆ చక్రము మనకి ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ డైరెక్షన్ చూసిన సరే చక్రం ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అది వింత, దానికి ఎప్పటికీ దానికి అది ఎలాగనేది ఎవరికి అర్థం కాదనమాట. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ శ్రీచక్ర. ఆ చక్రమైన మళ్ళీ జెండా కూడా రోజు రోజు అక్కడ, అంటే మనం చెప్పిన లాస్ట్ మనం కాస్త చెప్పినట్టుగా జగన్నాథ్పూరిలో ఎలా ఉంటుందంటే ప్రతి సేవకి ఒక నిర్దిష్టమైన టీం ఉంటుంది అన్నమాట, ఫిక్స్డ్ ఫ్యామిలీస్ అండ్ వంశ పారంగ తరతరాలుగా ఆ కుటుంబాలే ఆ సేవలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో చేసిన వాళ్ళు కిచెన్లోనే చేస్తారు, ఆ కిచెన్లో కూడా అల్లం కట్ చేసిన వాళ్ళు అల్లమే కట్ చేస్తారు, కాయగూర కట్ చేసిన వాళ్ళు కాయగూరలే కట్ చేస్తారు అనమాట, మార్కెటింగ్ చేసిన వాళ్ళు మార్కెటింగే చేస్తారు. సిమిలర్గా ఆ రోజు జెండాను మారుస్తారు, సాయంత్రం వేస్తే జెండా మారుస్తారు అనమాట. దానికి కూడా వాళ్ళు గరుడ సేవకులు అంటారనమాట, గరుడ సేవకులు అంటారనమాట. అండ్ ఆ వంశమే ప్రతి తరతరాలుగా ఆ వంశమే రోజు జెండా మారుస్తుంది. ఆ చక్రం ఎంత ఉంటుందంటే చక్రం యొక్క డయామీటరు 20 అడుగులు ఉంటుంది, అది 1 టన్ కన్నా ఎక్కువ ఉంటుంది, అంటే 1000 కిలోల కన్నా ఎక్కువ ఉంటుంది చక్రం. అంటే జగన్నాథ్ మందిరం హైట్ సుమారు 450 అడుగులు ఉంటుంది ఇంచుమించుగా, అంటే 45 అంతస్తుల భవంతి, అది 45 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ మీద ఎక్కుతారు, ఎంతసేపు ఎక్కుతారు, 20 నిమిషాలు ఎక్కేస్తారు, 20 మినిట్స్ నమ్మసక్యం కాదు, 20 నిమిషాల్లో ఎక్కేస్తారనమాట. రోజు సాయంత్రం 6:30 7 టైంలో మనం చూడొచ్చు, అక్కడ మనం చూస్తూ ఉంటే ఆ మనిషి టక్కడ ఎక్కేస్తూ ఉంటారు, ఎక్కేస్తారు చక్రం, ఎక్కేస్తారు చక్రం పైన, చక్రం పైన ఆ జెండాని పాతారనమాట, పాత జెండాని తీసేస్తారనమాట. అంటే పాత జెండాని భక్తులు ఎంతో కొంత దక్షిణ చెల్లించి ఆ జెండాని తీసుకోవచ్చు, ఆ జెండాని తర్వాత కట్ చేసుకుని ఇళ్లలో పెట్టుకుంటారనమాట. డైలీ దే డూ దాట్, అది శుభం అంటారనమాట. సో ఈ విధంగా జగన్నాథ్ పూరి గురించి చాలా చెప్పచ్చు. అండ్ జగన్నాథ స్వామి భక్తుల్లో వన్ ఆఫ్ ద మెయిన్ డివోటీస్ జయదేవ్ గోస్వామి. జయదేవ్ గోస్వామి ఐ గెస్ 12వ శతాబ్దానికి చెందిన ఆయన రచయిత అనమాట, ఈజ్ అ గ్రేట్ పోయెట్. అండ్ జయదేవ్ గోస్వామి రచించిన రచనలు చాలా ఉన్నాయి, అతను చాలా గొప్ప కవి. అందులో ముఖ్యమైన అతని కావ్యము గీత గోవిందం అని చెప్పి. సో గీత గోవిందం అనేది జగన్నాథ స్వామి యొక్క ప్రీత్యర్థం రాస్తారు. అందులో ముఖ్యంగా రాధాకృష్ణుని మధ్య ప్రణాళికలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఏ విధంగా గీత గోవింద ద్వారా రాధారాణి కృష్ణుడు కన్నా షీఈస్ గ్రేటర్ దాన్ కృష్ణ అనే విషయం స్థాపిస్తారు. అందులో కూడా కృష్ణుడు రాధారాణి సంబంధాలు, వారి యొక్క కలయిక, వారి యొక్క విడిపోవడం, సో అన్నీ కూడా ఆ గీత గోవిందలో ఉంటాయి. అంటే ఆ గీత గోవిందం అనేది జగన్నాథ్కి అత్యంత ప్రాణం, జగన్నాథ్ లైఫ్ ఇస్ గీత గోవింద అనమాట. ఎంత ఇష్టపడతాడు జగన్నాథ్కి గీత గోవిందం. ఒకసారి ఏమవుతుందంటే పక్క గ్రామంలో ఒక యవ్వన అవస్థలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది, పద్మ ఆవిడ పేరు అనమాట. సో ఆవిడకి గీత గోవిందం, జగన్నాథ్ అంటే ప్రాణము అని గీత గోవిందం ఆవిడకు వస్తుంది, రోజు గీత గోవిందం ఆలపిస్తూ ఉంటుంది అనమాట, ఆలపిస్తూ ఉంటుంది. ఆవిడ ఇంటి బయట గులాబీ తోట ఉంటుంది. సో రోజు గులాబీ పువ్వులు తెంపుకుంటూ గీత గోవిందం పాడుతూ ఉంటుందన్నమాట. అండ్ జగన్నాథ్ స్వామి చెప్పినట్టుగా గీత గోవిందం అంటే చెప్పుకోసుకుంటారనమాట. స్వయంగా జగన్నాథ్ స్వామి అక్కడికి వెళ్తారు, ఆ అమ్మాయి పాట పాడుతుంటే పక్కనే ఉండి ఆ అమ్మాయి గీత గోవిందం విని తిరిగి వస్తారనమాట. సో ఒకసారి ఆవిడ పూలు కోస్తున్నప్పుడు గీత గోవిందం పాడుతూ ఉంటుంది, అండ్ కోస్తూ ముందుకు వెళ్తుంటుంది, అలా కోసుకుంటూ ఒక్కొక్క చెట్టు దాటుకుంటూ పువ్వులు తెంపుతూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు జగన్నాథ్ స్వామి కూడా తన్మయత్వంలో ఆ అమ్మాయి వెనకాతలే వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఆ ప్రక్రియలో ఏమవుతుందంటే స్వామివారి వస్త్రాలు ఆ గులాబీ చెట్టుకి మొక్కకి తగులుకొని ఆ గులాబీ మొక్కలో ఉన్న ముళ్ళు ఆ చెట్టులో ఆ వస్త్రాలు దూరిపోయి ఆ వస్త్రాలు ఏమవుతాయి, చిరిగిపోతాయి అన్నమాట. కొన్ని వస్త్రాలు చిరిగిపోతాయి, భగవంతుడి పైన అంగవస్త్రం అయితే ఏకంగా జారి కింద పడిపోతుంది, రైట్. అండ్ కానీ భగవంతుడు కనీసం దాన్ని గుర్తించరు, ఎందుకంటే భగవంతుడు స్వయంగా లీనమైపోతారు గీత గోవిందంలో. అలా అయిపోతున్న తర్వాత గీత గోవిందం అయ్యి అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది, స్వామివారు తిరిగి ఆసనం సింహాసనంకి వచ్చేస్తారు. అండ్ ఆ రోజు సాయంత్రం భక్తులు చూస్తారనమాట, ఏంటి స్వామివారి వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయేంటి, స్వామివారి అంగవస్త్రం ఏమైపోయింది అని చెప్పి మనకు అర్థం కాదు. అండ్ వెంటనే వాళ్ళు వెంటనే రాజుకి ఇన్ఫార్మ్ చేస్తారు, రాజా మందిరం లేదా అపరాధం జరిగింది, స్వామివారి వస్త్రాలు ఇలా ఉన్నాయని చెప్పి. అండ్ రాజు ఆశ్చర్యపోతారు, ఓ ఇలా అపరాధం జరిగింది తప్పు అయిపోయింది చెప్పి బాధపడుతూ ఉంటారనమాట. రాత్రంతా మదన పడుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు నిద్రలో భగవంతుడు వేడుకుంటారు, స్వామి మా నుంచి ఏదైనా తప్పు అయితే చెప్పండి, దయచేసి చెప్పండి చెప్పండి అని ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తూ పడుకున్నప్పుడు నిద్రలో స్వామివారు చెప్తారు, యాక్చువల్గా మీ నుంచి తప్పు కాలేదు కానీ నాకు గీత గోవిందం అంటే ప్రాణం, అండ్ ఆ పక్క ఊర్లో ఆ అమ్మాయి ఉంది పద్మానే అమ్మాయి, ఆ అమ్మాయి పాడుతున్నప్పుడు రోజు వింటూ ఉంటాను నేను, ఈరోజు ఏమైందంటే ఆ అమ్మాయి పూల తోటలో ఉన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు ఆ పూల మొక్కలు తగిలి నా వస్త్రాలు చిరిగాయి అని చెప్తారనమాట. వెంటనే ఆ రాజు తన యొక్క సైన్యంతో వెళ్తారు ఆ పక్క గ్రామానికి వెళ్ళి చూసినప్పుడు ఆ అమ్మాయి ఆ పూల తోట ఉంటుంది, అక్కడ ఆ స్వామివారి అంగవస్త్రం పడి ఉంటుంది అనమాట. అండ్ ఆ అమ్మాయి గీత గోవిందం పాడుతూ ఉంటుంది, రాజు కూడా వింటాడనమాట, అర్థమవుతుంది ఓకే ఈ అమ్మాయి ఇంత బాగా పాడుతుంది, ఈ అమ్మాయి కోసమే జగన్నాథ్ వస్తుందని చెప్పి జగన్నాథ్ అంటారు స్వయంగా. ఏమంటారంటే ఆ అమ్మాయిని పూరి మందిరానికి తీసుకురండి, పక్కనే ఆ అమ్మాయికి వసతి సదుపాయాలు ఏర్పాటు చేయండి, ఆ అమ్మాయిని జీవితాంతం చూసుకోండి, ఆ అమ్మాయి నా కోసం జగన్నాథ్ గీత గోవిందం పాడుతుంది అని చెప్పి. సో ఆ విధంగా రాజు ఆవిడ్ని జగన్నాథ్ పూరి తీసుకొచ్చి ఆవిడకి ప్రత్యేకమైన వసతి కల్పించి రోజు కూడా దాన్ని ఏమంటారంటే భగవంతుని యొక్క నృత్య మండపాన్ని ఏదో పేరుంది దానికి, ఆ మండపంలో రోజు భగవంతునికి యా జగమోహన్ అంటారనమాట, ఆ నృత్య మండపం పేరు జగమోహన్. సో జగమోహన్ దగ్గర రోజు ఆ అమ్మాయి ఆ పద్మాని అమ్మాయి స్వామివారికి గీత గోవిందం ఆలపిస్తుంది, అప్పటి నుంచి ఆ అమ్మాయి దేవదాసి కింద పరిగణింపబడుతుంది అనమాట. సో ఈ విధంగా స్వామివారికి గీత గోవిందం అంటే చాలా ప్రాణం. అండ్ స్వామివారు చూడండి మిగతా అవతారాలకి జగన్నాథ స్వామి తేడా ఏంటంటే జగన్నాథ స్వామి ఇస్ రియలీ మర్సిఫుల్. మిగతా భగవంతుడు అఫ్కోర్ భగవంతుడు దయామయుడు కాబట్టి శ్రీ విగ్రహ రూపంలో అవతరిస్తారు, ఎందుకంటే శ్రీ విగ్రహ అంటే అది భౌతికమైన వస్తువుతో తయారు చేస్తుంది, శ్రీ విగ్రహ భౌతికం కాదు కానీ శ్రీ విగ్రహ భౌతికమైన వస్తువుతో తయారవుతుంది. ఒకసారి భగవంతుడు వచ్చాక అది ఆధ్యాత్మికం అవుతుంది కానీ ఆ వస్తువు భౌతికమైన వస్తువు అనమాట, ఎందుకంటే మన భౌతికం మన కళ్ళు భౌతికమైన వస్తువులను చూడగలవు కాబట్టి స్వామివారు వస్తారు. సో కానీ భగవంతుడు దయామయుడు కానీ ఆ శ్రీ విగ్రహాన్ని ఎలా పూజించాలి అనే విషయంలో చాలా నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి నారద పంచరాత్రి చెప్పి. దేర్ ఆర్ సో మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇస్కాన్లో కూడా డిటీ వర్షిప్ మినిస్ట్రీ భగవంతుని ఏ విధంగా పూజించాలో కోర్సు ఉంటుంది, ఆ కోర్సు చాలా నియమాలు ఉంటాయన్నమాట, లేకపోతే అపరాధాలు అవుతాయి అంటారు. సరిగ్గా మనము భగవంతునికి ఆ పూజా ప్రక్రియ సరిగ్గా పాటించకపోతే అపరాధం అయిపోతుంది. కానీ జగన్నాథ స్వామి విషయంలో చూసినట్లయితే జగన్నాథ స్వామికి సేవ ఎవరో చేస్తారు, పండాలు చేస్తుంటారు, దైత్యపతి చేస్తుంటారు అనమాట. ఈ దైత్యపతి అనే వాళ్ళు సవరాస్ అంటే వాళ్ళు యాక్చువల్గా స్కెడ్యూల్ ట్రైబ్ క్యాస్ట్ అనమాట. కానీ స్వామి కానీ వాళ్ళు భగవంతుని యొక్క శుద్ధ భక్తులు, స్పాంటేనియస్ డివోషన్, స్వాభావికంగా జగన్నాథ స్వామి అంటే వాళ్ళకి ప్రాణం. కానీ వాళ్ళకి శాస్త్రం చదివిన వాళ్ళు కాదు, విధి విధానాలు తెలియదు. కానీ భగవంతుడు స్వయంగా చెప్తారు నేను వాళ్ళ ద్వారా కూడా సేవ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నీలమాధవ ఫస్ట్ని ఎవరు పూజించేవారు, విశ్వవసు పూజించేవారు. విశ్వవసు ఎవరు, సవరాస్ అంటే వాళ్ళకి విద్యాభ్యాసం చూస్తారు కదా, వాళ్ళకి విధి విధానాలు తెలియదు కానీ అచంచలమైన భక్తి ప్రేమ ఉంటాయి. వేర్ దెర్ ఇస్ ప్రేమ ప్రీతి దెర్ ఇస్ నో నీతి, ప్రీతి అంటే ప్రేమ, ప్రీతి ఉన్న దగ్గర నీతి లేకపోయినా పర్వాలేదు. సో ఆ విధంగా అండ్ అందుకే జగన్నాథపురి మనం వెళ్ళినప్పుడైతే కొన్ని కొన్ని నియమాలు చూసినట్లయితే అక్కడ విధి విధానాలు చాలా సింపుల్గా ఉంటాయి, కొన్ని కొన్ని రూల్స్ ఫాలో అవ్వట్లేదే అనిపిస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు జగన్నాథపురి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని షాక్గా ఉంటుంది, అరే ఏ క్యార్ ఆయన ఇలా ఎలా అవుతుంది, జగన్నాథ్ తిడుతూ ఉంటారు, కొన్ని కొన్ని జగన్నాథ్ని దూషిస్తూ ఉంటారు, ఎక్కడనే మన భగవంతుని దూషించడం చూస్తామా. కానీ వాళ్ళు భగవంతుణ్ణి ఐశ్వర్యభావంతో సేవ చేయరు. ఐశ్వర్యభావం అంటే లక్ష్మీనారాయణులు మనం ఎలా సేవ చేస్తాము అది ఐశ్వర్యభావం, రైట్? అంటే స్వామివారిని ఒక రాజు కింద, ఒక దేవాది దేవుడి కింద, నారాయణుడి కింద మనము సేవ చేస్తామన్నమాట. కానీ బృందావనం వెళ్తే అక్కడ వాళ్ళు సాఖ్యభావము, వాత్సల్యభావము, మాధుర్యభావము కూడా సేవ చేస్తారు. అంటే మాధుర్యభావం అంటే ఒక లవర్ కింద సేవ చేస్తారు, సాఖ్యభావం ఫ్రెండ్ కింద సేవ చేస్తారు. కాబట్టి ఫ్రెండ్ అంటే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండవు, అయ్యే తెలియదు కృష్ణ తిను అని బలవంతం కూడా చేస్తారు. వాత్సల్య భావంలో అంటే తండ్రి భావంలో కూడా భగవంతుని సేవ చేస్తారు. సో రకరకాల భావాలు ఉన్నాయి. ఇన్ జనరల్గా భక్తి జీవితంలో మనము దాస్య భావం సేఫ్, అంటే లక్ష్మీనారాయణ పూజించే దాస్య అంటే నేను స్వామి, మీరు నా స్వామి, నేను మీ సేవకుణ్ణి, కాబట్టి చాలా తూచా తప్పకుండా విధి విధానాలతో పాటించడం దాస్యభావం. సో ప్రభుపాద వారు ఏమంటారు, మన సాధనా భక్తి, మనందరం సాధనా భక్తులు అంటే భక్తులు అవుతున్నాం, సాధనా భక్తి స్థాయిలో అందరం దాస్యభావంలో సేవ చేయండి అంటారు. కానీ ఇంతకన్నా గొప్ప స్థాయిలు ఉన్నాయన్నమాట. సో జగన్నాథపురిని వాళ్ళు, జగన్నాథపురిలో వాళ్ళు భగవంతుని సేవకులు, కానీ భగవంతునితో వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు అన్నమాట. కాళియా అంటారు, కాళియా మీన్స్ బ్లాక్, బ్లాక్ వన్ జగన్నాథుని అనమాట. సో వాళ్ళు అన్ని శాస్త్ర విధి విధానాలు తెలిసిన వాళ్ళు, శాస్త్రం చదివిన వాళ్ళు కాదు. కానీ జగన్నాథ్ వాళ్ళు అంత తప్పుగా చేస్తున్నా సరే ఆ సేవను తీసుకోవడానికి ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం హోటల్కి వెళ్దాం అనుకోండి, భోజనం తింటాము, కొంచెం తేడా వస్తుంది, తిడతామన్నమాట, ఏం భోజనం పెట్టావయ్యా అని చెప్పి. అదే ఇంట్లో మన పిల్లవాడు, చిన్న రెండేళ్ళ పిల్లవాడు, డాడీ డాడీ తిను అని చెప్పేసి నోట్తో ఇలా పెడుతూ ఉంటాడు, నోట పెట్టాడు, ఇలా ఎక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాడు, అయినా సరే మనకి ఎంతో పరవశించిపోతాము, ఏం చేయలేడు సరిగ్గా. కానీ ఆ కృష్ణుడు చూసారు నందమహారాజ్ చెప్పు పడుకుని వస్తూ ఉంటాడు, చెప్పులు కూడా మోయలేకపోతూ ఉంటాడు, బాగా నందమహారాజ్కి ఎంతో ఆనందం అనిపిస్తుంది అనమాట. సో పాయింట్ ఇస్ దాట్ ప్రీతి. సో భగవంతుడు వీళ్ళని సొంత కుటుంబ సభ్యుల కింద, సొంత పుత్రుల కింద చూసుకుంటాడు జగన్నాథ స్వామి, ఈ పండాసిని దైత్యపతిని. కాబట్టి ఆ విధి విధాన నియమాల విషయంలో భగవంతుడు అంత పట్టింపు ఉండదు, ఎందుకో తెలుసు వీరు చేయలేరని చెప్పి. సో ఒకసారి రామానుజాచార్యులు వాళ్ళు, శ్రీ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఆచార్యుడు రామానుజాచార్యులు వారు, అతను జగన్నాథపురి వచ్చినప్పుడు అతను చూస్తారన్నమాట, జగన్నాథ స్వామి స్వయంగా నారాయణుడే అని చెప్పి అక్కడ రాజు ఉంటాడు, అతను ముందు శంకరాచార్య సిద్ధాంతానికి, మాయావాది సిద్ధాంతానికి అలవాటు పడుతాడు అనమాట. ఆ రాజు పేరు చోడ గంగదేవ, రాజు పేరు అనమాట, చోడరాజుడు అనమాట. సో రాజుకి రామానుచార్యులు వారు ఆ రాజుతో పాటు ఉండి రాజుని ఒక వైష్ణవుడి కింద మారుస్తారు. వైష్ణవుడి కింద మార్చి తర్వాత రాజు చెప్తారు అనమాట, రాజా యాక్చువల్గా ఈ మందిరంలో పద్ధతులు సరిగ్గా లేవు, విధి విధానాలు తప్పుగా ఉన్నాయి, దైత్యాసు వాళ్ళు భగవంతుని సేవ చేయకూడదు, బ్రాహ్మణులే సేవ చేయాలి, దైత్యాసు అనేవాళ్ళు వాళ్ళు వేరే సేవ చేసి కానీ స్వామివారు చేయకూడదు అని చెప్పి, అది శాస్త్ర ప్రకారంగా తప్పు అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ రామానుజాచార్యులు చెప్పింది వాస్తవమే, వైదిక శాస్త్రాల అనుసారంగా స్వామివారికి అంతరంగిక సేవలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సో రామానుజాచార్యులు వైదిక పద్ధతులను అనుసరించి కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు రాజుకి. అండ్ రాజు రామానుజాచార్యులు ఏం చెప్తే, మీరు ఏం చెప్తే అది చేద్దామంటారనమాట. దానికి అక్కడ ఉన్న భక్తులు బాధపడతారు మరియు దాన్ని వాళ్ళు అభ్యర్థన చెప్తారనమాట, మేము ఒప్పుకోమని చెప్పి. అయినా సరే రామానుజాచార్యులు వారు లేదు, స్వామివారికి పద్ధతులు సక్రమంగా జరగాలి, ఏ ప్రతి అంటే తెల్లవారు నుంచి రాత్రి వరకు ఏ టైంలో ఏ సేవలు జరగాలి అని ఒక షెడ్యూల్ రాస్తారు, మరియు ఆ సేవలు ఎలా చేయాలి ఒక షెడ్యూల్ రాస్తారు. అండ్ రేపటి నుంచి కొత్త పద్ధతి అమల్లోకి వస్తుంది అని చెప్పి రాజు దండోరా వేస్తాడనమాట. ఇంకా సో వేయించి అక్కడ ఉన్న పూజారులని తీసుకొని రాజు మందిరానికి వస్తాడు, రామానుజాచార్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. తెల్లవారు రామానుజాచార్యులు ఇప్పుడు వస్తారా అని చెప్పి, వస్తే రామానుజాచార్యులు చేసి చూపిస్తారని చెప్పి. అండ్ తెల్లవారు అవుతుంది, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, రామానుజాచార్యులు అంతకే రారు. ఎందుకు రారు అంటే ఆ రోజు రాత్రి రామానుజాచార్యులు నిద్రలో జగన్నాథ స్వామి వస్తారన్నమాట, వచ్చి అంటారనమాట, చూడు రామానుజ, వీళ్ళు నా సొంత కుటుంబ సభ్యులు, అండ్ వీళ్ళు నన్ను వాళ్ళు వచ్చిన విధంగా సేవ చేసుకుంటున్నారు, అభ్యర్థి చెప్పడానికి నువ్వెవరివి, కాబట్టి నాకు ఎలా చేసుకోవడం ఇష్టం అని చెప్పి రామానుజాచార్యుని సున్నితంగా మందలిస్తారు. అఫ్ కోర్స్ రామానుజాచార్య భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అండ్ భగవద్ అత్యంత ప్రియుడు. రామానుజాచార్య స్థాయి వేరు, కాకపోతే జగన్నాథ్ స్వామి యొక్క భావం వేరు అన్నమాట. భావం ఏంటంటే పతిత పావనుడు అనమాట, అంటే మోస్ట్ ఫాలన్ పీపుల్. యాక్చువల్గా దైత్యపతిలు అందరూ చెప్పాలి, వాస్తవం చెప్పాలంటే వారి యొక్క కర్మానుసారంగా వాళ్ళు చాలా అధమ జాతి. కాకపోతే నువ్వు ఏ జాతి అయితే సంబంధం లేదు, భగవంతుని బట్టి భక్తులు అయితే చాలు, భగవంతుడు ఏడు స్వీకరిస్తాడనమాట, రైట్? సో రామానుచార్యుని తెల్లవారు చూస్తే రామానుచార్య ఎక్కడ ఉంటారు, జగన్నాథ్పూర్లో పడుకున్న మనిషి తెల్లవారు లేచేసరికి కూర్మక్షేత్రం శ్రీకూర్మంలో వచ్చి ఉంటారు. శ్రీకూర్మం అంటే శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో వచ్చి ఉంటారు అనమాట. లేచితే శ్రీకాకుళంలో ఉంటారనమాట కూర్మక్షేత్రం. వెంటనే రామానుచార్యకి అర్థమవుతుంది, ఓ స్వామివారు ఇలాగే సేవ చేయించాలనుకుంటున్నారని చెప్పి జగన్నాథ్ స్వామిని నమస్కరించి అతను కూర్మక్షేత్రంలో కూర్మదేవుడికి దర్శనం వెళ్ళిపోతారనమాట. అండ్ రాజు చూస్తాడు జగన్నాథ్, రామానుజ ఎంతకీ రారు, రాజుకు అర్థమవుతుంది ఏమని రామానుచార్యుల వారిని జగన్నాథ్ స్వామి పంపించారని చెప్పి అతనికి అర్థమవుతుంది అంటే జగన్నాథ్ స్వామి ఇలాగనే సేవ చేయించుకోవాలనుకుంటున్నారని చెప్పి మళ్ళీ ఆ రోజు నుంచి పాత పద్ధతి ప్రకారంగానే జగన్నాథ్ మందిరం సేవలు జరుగుతాయి. సో జగన్నాథ్ అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటో సైడ్ ఏంటి, కానీ జగన్నాథ్ స్వామి సరే వాళ్ళని ఇష్టపడినప్పుడు వాళ్ళు తప్పు చేసిన రైట్ చేసినా స్వీకరిస్తారు. సో స్వామి ఆ రకం అనమాట. కాబట్టి మనం కూడా మందిరానికి వెళ్ళినప్పుడు కొన్ని ఇటువంటి లోటుపాటు కనిపించినా సరే వాటిని మనం విమర్శించకూడదు, స్వామివారే స్వీకరిస్తున్నప్పుడు మనం ఎవరో చెప్పడానికి. రెండవది, సో దట్ ఈస్ అందుకనే భగవంతుడు భక్త వాత్సలుడు అనమాట, భక్త వాత్సల జగన్నాథ్ ఈరోజు టాపిక్. సెకండ్, పక్కనే జగన్నాథ్పూర్లోనే ఒక బ్రాహ్మణుడు ఉండేవారు అనమాట. ఆ బ్రాహ్మణుడి పేరు అర్జున మిశ్రా. అంటే ఆ బ్రాహ్మణుడు జగన్నాథ్ స్వామి ఒక శుద్ధ భక్తుడు అనమాట. రోజు అతను పగలు సాయంత్రం భగవద్గీత మొత్తం పారాయణం చేసేవాడు అనమాట, మొత్తం 700 శ్లోకాలు పారాయణం చేసేవాడు, భగవద్గీత బోధించేవాడు అనమాట. అందుకనే అతన్ని గీతా పాండా అని పిలిచేవారు అనమాట. యాక్చువల్గా అతని పేరు అర్జున మిశ్రా, అర్జునాచార్య అనేవారు కూడా, అర్జునాచార్య అనేవాళ్ళు ప్లస్ గీతా పాండా అని కూడా ప్రఖ్యాతి. ఎందుకంటే రోజు గీత భగవద్గీత 2 చదివేవాడు, అందరికి నేర్పించేవాడు అనమాట. అతను తన జీవనాధారం, అతనికి 3 పిల్లలు, తన జీవనాధారం ఎలా ఉండేది, వంచవృత్తి అంటే అడుక్కోవడం అనమాట, వృంచవృత్తి చేసిన బతికేవాడు. అంటే బ్రాహ్మణుడు శాస్త్రం చెప్పేవాడు, దక్షిణిస్తే ఇచ్చారు లేకపోతే లేదు, వృంచవృత్తి. బ్రాహ్మణుడు అనేవాడు ఏది నిల్వ ఉంచుకోడు, ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు భగవంతుని మీద ఆధారపడతాడనమాట. సార్ అవుతున్నప్పుడు ఒకసారి ఏమవుతుంది, అకాలంగా వర్షాకాలం వస్తుంది, వర్షాలు పడతాయి అనమాట, రోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉంటాయి అనమాట. అండ్ అతను బయటకు వెళ్ళలేకపోతాడు వృంచవృత్తికి, ఇంట్లో ఉన్న ఆమాత్రం సామాన్లు కూడా అయిపోతాయి, భోజనం చేయడానికి ఏం మిగలదు, పిల్లలు ఆకలి తలమటిస్తూ ఉంటారనమాట. అండ్ కానీ అర్జునాచార్యులు మాత్రం తనకి భగవంతుడే చూసుకుంటాడని చెప్పి ధైర్యంగా భగవద్గీత చదువుకుంటూ ఉంటాడనమాట. కానీ తన భార్య తిడుతూ ఉంటుందన్నమాట, చూడు నేను చదువుతున్నావు అయినా ఏం లాభం అని చెప్పి, ఏం లాభము, నీ పిల్లలు ఆకలి తలమటిస్తున్నారు, ఆకలి తలమటిస్తున్నావు, కానీ తినడానికి మన దగ్గర ఒక వెతుకు కూడా లేదు, నీ భగవంతుడు ఏం వచ్చి ఏం కాపాడుతున్నాడని చెప్పి అర్జున మిశ్రాను అంటే గీతా పండ అతను అదే పట్టించుకొని చదువుతూ ఉంటాడనమాట. కానీ ఆ చదువుతున్నప్పుడు భగవద్గీత 9 అధ్యాయం శ్లోకం వస్తుంది, ఏంటది, అనన్యా చింత ఎంతో మాస, అనన్యా చింత ఎంతో మాస్, ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో భగవంతుడు ఏమంటారంటే అనన్యా చింత ఎంతో మాస్, ఎవరైతే నా పట్లే అనన్యమైన భక్తి కలిగి ఉంటారో, అనన్యమైన చింతలు కలిగి ఉంటారో, అటువంటి వ్యక్తికి నేను సమస్తము సమకూరుస్తాను, అతనికి అతని యోగక్షేమాలను చూస్తానని చెప్పి నేను స్వయంగా చూస్తానంటారనమాట. దానికి అప్పుడు గీతాపాఠం కనిపిస్తుంది అనమాట అర్జునాచార్యుడికి, ఏంటంటే అఫ్ కోర్స్ భగవంతుడే చూస్తాడు మనకి, కానీ భగవంతుడు స్వయంగా చూస్తాడా, భగవంతుడు స్వయంగా చూడాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే స్వయంగా చూస్తే ఇప్పుడు మా పిల్లలు ఆకలితో ఉన్నారు, నా భార్య తిడుతూ ఉంది, భగవంతుడు ఎదురుగా చూస్తాడు కానీ స్వయంగా చూడకపోవచ్చు ఏమని చెప్పి యోగక్షేమం వహామ్యహం, అహం అహం అంటే పర్సనల్గా స్వయంగా నేను వస్తానని అహం అనే పదాన్ని కట్ చేస్తారనమాట భగవంతుడు. కటాకటా 3 గీతలు పెట్టేస్తారనమాట, పెట్టి తర్వాత సరే ఏదైతే అది అయిందని చెప్పేసి ఆ చినుకుల్లోనే భిక్షాటికి వెళ్తారనమాట. అలా భిక్షాటికి వెళ్తారు, అది వెళ్ళి కాసేపు పోయిన తర్వాత ఒక ఇద్దరు కుర్రాళ్ళు, ఒక తెలుపు రంగు ఉండి ఒక నడుపు రంగు అనమాట, మొత్తం కావిట పట్టుకొని కావిట నిండా సామాన్లు వంట సామాగ్రి పట్టుకొని తీసుకొస్తారనమాట, అన్నం పప్పు నెయ్యి నూనె అన్ని దించి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చితే తీసుకొచ్చి చెప్తారనమాట, ఆవిడ అంటుంది ఎవరయ్యా మీరంటే నన్ను మీ యొక్క భర్త పంపించారు, అతను భిక్షాపం చేసి సామాన్ని పంపించారు అని చెప్పి. వెంటనే హ్యాపీ అయిపోతుంది, ఆహా నా భర్త ఈరోజు బాగా మంచి పనిచేశాడు, చాలా ఎక్కువ భిక్ష వచ్చిందని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆవిడేమంటుంది, ఒక్క నిమిషం రెండు నిమిషాలు కూర్చోండి ఆయన, స్వామివారికి వెంటనే వంట తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మీకు కొంచెం ప్రసాదం పెడతాను, ప్రసాదం తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి. అమ్మో అమ్మో వెళ్ళిపోవాలి, మళ్ళీ మీ భర్త వచ్చే టైం అయిపోయిందని చెప్పి. ఎందుకంటే మీ భర్తను ఎందుకంత భయం, నా భర్తను ఎందుకంత భయం అంటే అమ్మ మాకు భయం అంటారు అని భగవంతుడు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుడు వీపు మీద కర్రతో కొట్టినట్టుగా మూడు తట్లు రాళ్ళు ఉంటాయన్నమాట, అంటే త్రీ మార్క్స్ ఉంటాయన్నమాట, అంటే కర్రతో కొట్టిన గుర్తులు ఉంటాయన్నమాట, దాన్ని తట్టు జరిపడం ఉంటారు కదా చర్మం మీద కందిపోయి ఉంటుంది అనమాట. వెంటనే ఆశ్చర్యపోతుంది, అరే మిమ్మల్ని చూస్తే ఇంత సౌందర్యంగా ముగ్ధ మనోహరంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరు కొట్టారంటే మీ భర్తే నన్ను కొట్టాడు మూడు సార్లు అంటారనమాట. అవునా, నా భర్త ఎంతకి రాదు కూడా ఆశ్చర్యపోతుంది ఆ స్త్రీ. తర్వాత కాసేపు పోయిన తర్వాత గీతా పండ వస్తారు, ఒట్టి చేతులతో వస్తారనమాట, ఏం భిక్ష దొరకదు ఎవరు రాయవ్వరనమాట, ఈరోజు కూడా నా ఫ్యామిలీ పస్తులు ఉండాల్సి వస్తుంది ఏమో అని చెప్పి. అప్పుడు ఆ స్త్రీ వస్తుంది, వెంటనే హ్యాపీ అయిపోతుంది అనమాట, ఆహా ఇంత బాగా ఈరోజు మీరు భిక్షాటం చేసి వచ్చారని చెప్పి. కానీ కోపం కూడా, ఎందుకు ఎందుకు ఊరికైనా పసుకందరిని కొట్టాడని చెప్పి అడుగుతుంది అనమాట, మీరు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు అని చెప్పి. ఏమైంది అంటే చెప్తుంది, ఇలాగ మీరు అబ్బాయిని కొట్టారని చెప్పి. నేను కొట్టడం ఏంటి అంటారు, మీరే కొట్టాడు ఆ పిల్లలు, ఆ పిల్లలు చెప్పారండి, ఆ పిల్లలు ఎవరు అంటే చెప్తే నలుపు రంగు తెలుపు రంగు అని చెప్పి, ఈ సామాన్ని మీరే పంపించారు కదంటే నేను పంపించడం ఏంటి అంటారనమాట. అప్పుడు అర్థమవుతుంది, తెలుపు రంగు నలుపు రంగు పంపించారంటే ఎన్ని మార్కులు అంటే మూడు మార్కులు ఉన్నాయంటారు. అప్పుడు అర్జునాచార్యులు వారు ఆ భగవద్గీత చూస్తే అహం అనే దాని మీద మూడు సార్లు స్ట్రైక్ చేసి ఉంటుంది అనమాట. అర్థమవుతుంది అంటే నేను స్వయంగా భగవంతుడు ఇస్తారన్నమాట నమ్మలేదు కాబట్టి భగవంతుడికి బాధ కలిగింది అని చెప్పి, స్వయంగా భగవంతుడే తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పి. సో ఈ విధంగా జగన్నాథ స్వామి తన భక్తుల యోగక్షేమాలను ఎప్పుడూ చూస్తూ ఉంటారు. ఇంకొక స్టోరీ ఉంది రఘుదాస అని చెప్పి, ఇతను కూడా యాక్చువల్గా ఇతను భగవాన్ శ్రీరామచంద్రుని వారి శుద్ధ భక్తుడు అనమాట, జగన్నాథపురిలో ఉంటారు, రాముడి భక్తుడు అనమాట. రోజు జగన్నాథ స్వామి మందిరానికి వెళ్ళేవారు. ఒకసారి జగన్నాథ స్వామి మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి జగన్నాథ్ బలదేవ్ సుభద్రా బదులు సీతారామ లక్ష్మణ్ కనిపిస్తారనమాట. వెంటనే అతని ఆనందానికి, అంటే జగన్నాథ స్వామి తన భక్తుల కోరిక అనమాట, ఏంటి స్వయంగా రాముడిని చూడాలని చెప్పి, అప్పుడు ఆ కోరిక తీరుస్తారనమాట. స్వయంగా సీతారామ లక్ష్మణ్ కింద భగవంతుడు ఆ విధంగా అతను దర్శనమిస్తారు. వెంటనే ఈ రఘుదాస్కి పట్టరానంత ఆనందం కలుగుతుంది అనమాట. అతనికి అర్థమవుతుంది నా జగన్నాథుడే శ్రీరాముడు అని కూడా చెప్పి ఇంకా జగన్నాథుని ప్రేమించడం మొదలు పెడతారనమాట. తర్వాత అతను చాలా కటిక పేదవాడు వాస్తవంగా చెప్పాలంటే, అయినా సరే ప్రేమతో కొన్ని పువ్వుల్ని సంపాదించి ఆ పువ్వుల్ని మాల కింద చేసి జగన్నాథం చేద్దామని ప్రయత్నిస్తాడనమాట. కానీ ఆ ప్రక్రియలో ఏమవుతుంది, అతను పువ్వులకి దారం కట్టాలి కదా, దారం బదులు అరటి దెబ్బలు ఉంటాయి కదా, అరటి స్టెమ్ దెబ్బ అంటారు కదా, ఆ దెబ్బకి ఆ దెబ్బ చిన్న చిన్నవి లాగితే అది కూడా దారాల్లో వస్తుందన్నమాట, అంటే ఒక ట్విగ్ ఆ దెబ్బల్ని మనం సన్నంగా తీస్తే దారాల్లో వస్తుంది అనమాట. అంటే అరటి దెబ్బతో దారం చేసి ఆ దారంతో గుచ్చుతాడనమాట. అండ్ ఆ పూజారిని చూసి ఇదేంటి జిగురు జిగురుగా ఉంది, అరటి దెబ్బ జిగురుగా ఉంటుంది కదా, ఇది మాల వేయడానికి పనికిరాదు అని చెప్పి ఆ పువ్వుల్ని తిరస్కరిస్తారనమాట. వెంటనే రఘుదాస్ కొంచెం బాధపడతాడు, నేను స్వామివారు నా సేవను స్వీకరించలేదు అని చెప్పి చాలా బాధపడి బయటనే మందిరంలో ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఇంట్లోకి వెళ్ళిపోయి రోజంతా ఉపవాసం ఉంటాడనమాట. స్వామివారు నా సేవను స్వీకరించలేదు, నేను అపరాధం చేశానని భావంలో ఉంటాడనమాట. రోజంతా రాత్రంతా ఏడుస్తూ జపం చేసుకుంటూ కూర్చుంటూ ఉంటాడు. అండ్ ఆ రోజు ఏమవుతుంది, భగవంతుడికి వీళ్ళు అలంకరణ శృంగార దర్శనంలో అలంకరణ చేస్తారు కదా, మాలేస్తుంది, ఏ మాలేస్తున్నా సరే ఆ మాల జారి పడిపోతూ ఉంటుంది అనమాట. రెండోసారి దాన్ని మళ్ళీ మూడేసి మళ్ళీ వేస్తారు, మళ్ళీ జారిపోతుంది, మళ్ళీ మూడేసి జారిపోతుంది, వేరే మాల వేస్తే జారిపోతుంది, ఎన్ని మాలలు వేసినా సరే జారిపోతున్నాయి అని పువ్వులన్నీ రాలిపోతున్నాయి అనమాట. ఒక పూజారికి అర్థం కాదు ఏమైంది, మళ్ళీ అది అపరాధం ఏదో అయిందని కదా తెలుస్తుంది, ఖచ్చితంగా స్వామివారు సేవను స్వీకరించట్లేదు అంటే అతను కోపడ్డారు, ఏదో అపరాధం అయింది. వెంటనే పూజారి వారు మళ్ళీ స్వామివారిని క్షమాపణ అడుగుతారు, అడిగి స్వామి మేమేం తప్పు చేసాం మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళంతా మళ్ళీ ఉపవాసం ఉంటారనమాట. వెంటనే వాళ్ళకి భగవంతుడు కళ్ళు చెప్తారు, నా యొక్క శుద్ధ భక్తుడు రఘుదాస్ యొక్క ప్రేమతో చేసిన మాలని మీరు స్వీకరించలేదు కాబట్టి ఇలా అయిందని. వెంటనే సాయంత్రం అవుతుంది, అప్పటికప్పుడు వెళ్ళి అతను తలుపు కొడతారనమాట, చెప్పి స్వామివారిని మాలని తెచ్చి తెమ్మంటున్నారని చెప్పి. వెంటనే రఘుదాస్ హ్యాపీ అయిపోతారనమాట, అవి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ మాలను తీసుకొచ్చి పూజారికి ఇస్తే పూజారిలో ఆ మాలను వేస్తారనమాట. అంటే అరటి దెబ్బతో చేసిన తాడుతో చేస్తారు, అయినా సరే స్వామివారికి చెప్తున్నారు కదా, ప్రేమతో చేసినప్పుడు స్వామివారు దేన్నైనా స్వీకరిస్తారు అవునా కదా. మనం చూస్తాం శబరి స్వయంగా తను ఎంగిలిస్తుంది భగవంతునికి, కానీ ఏ భావంలో ఇస్తుంది అంటే భగవంతుని మీద గౌరవం లేక కాదు, ప్రేమ వాత్సల్య భావం అన్నమాట. నా పుత్రుడిలాగా మనం మన పిల్లలకి పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూస్తాం కదా. ఎందుకది అంటే ఫస్ట్ నేను తినాలి, తర్వాత నా పిల్లలకి, నేను ఉండాను కాబట్టి. ఆ భావం కాదు, నా పిల్లలకి మంచిగా పెడుతున్నాను లేదని చెప్పి ఆ పిల్లల మీద ప్రేమతో అది రుచారం చూస్తామండి. అదేవిధంగా శబరి కూడా ఆ చేదుగా ఉన్నాయా తీపిగా చూసి తీపిగా ఉన్న పనిని తన నోట్లో తీసి రాముడికి ఇస్తుంది. ఐ మీన్ ఊహించుకోవడానికి కష్టం అనిపిస్తుంది, నా నోట్లో తీసి పండి రాముడికి ఇస్తుంది. అంటే రాముడు అది తినడం మాత్రమే కాదు, తర్వాత లంకలో రావణ్ణి సంహరించిన తర్వాత తిరిగి అయోధ్య వచ్చిన తర్వాత, అయోధ్య వచ్చిన తర్వాత ఎంటైర్ వనవాసం అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత, అయోధ్య వచ్చిన తర్వాత ఒకసారి సీతమ్మ వారితో మాటల్లో మాటగా అంటారు, నా జీవితంలో అత్యంత మధురమైన పండు శబరి చేతుల మీద తిన్న పండు అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే టేస్ట్ దేనికోసము, ఆ పండులో కాదు ఆ రుచి, ఆ శబరి ఎంగిలిలో ఆ రుచి అనమాట. అంత ప్రేమతో వచ్చింది కాబట్టి ఆ ప్రేమను భగవంతుడు స్వీకరిస్తారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చితి, అంటే నువ్వు ప్రేమగా నీ దగ్గర ఒక ఆక మాత్రమే ఉంది, పత్రం తులసి పత్రం ఏం లేదు, అదే ఇవ్వు ప్రేమతో ఇవ్వు భగవంతుడు ఈక్వల్లీ హ్యాపీ. ఒక 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 పువ్వు మాత్రమే ఇవ్వు, తామర పువ్వు ఇవ్వు, ఇంకేం లేదు భగవంతుని హ్యాపీ. ఒక ఫలం పండు ఇవ్వు భగవంతుడు హ్యాపీ, తోయం అది కూడా లేదు, మంచినీళ్ళు ప్రేమతో అంతే ఉంది నాకు ఇవ్వు హ్యాపీ. అలా అని చెప్పేసి ప్రభుజీ మీరే చెప్పారు ఒక నీళ్ళు ఇస్తే సరిపోతుంది, చెప్పండి బాగు డబ్బులు వేస్ట్, నీళ్ళు ఇచ్చేయండి ఒక పండు ఇచ్చేయండి చాలు అని చెప్పి. అర్థం అది కాదు, అర్థం ఏంటి ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయమంటే నీ దగ్గర అంతే ఉండి, అంటే నీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర ప్రేమ అంటే ఏంటి భగవంతునికి బెస్ట్ మనం ఇస్తామన్నమాట. కానీ ఆ బెస్ట్ ఏంటి కేవలం నీళ్ళు మాత్రమే ఇవ్వగలవు, అంతే నీ దగ్గర ఉంది అదే బెస్ట్, అప్పుడు దాంతో కూడా భగవంతుడు ఈక్వల్గా హ్యాపీ అవుతాడు. భగవంతుడు మాత్రమే, మనమైతే అలా అవ్వము. ఒక పూరి గుడిసెలో ఉన్నవాడు వాడికి ఏమీ లేదు, ఇవ్వడానికి ఒక నీళ్ళే ఉన్నాయి, దాంతో సాటిస్ఫై అవ్వవు, అలాంటి నీళ్ళు వెళ్ళవు. భగవంతుడు పూరి గుడిసెలో కూడా వెళ్తాడు, ఎందుకంటే ఆ నీళ్ళలో నీళ్లు చూడట్లేదు, ఆ ఏ ప్రేమతో ఇస్తున్నానని చూస్తున్నారనమాట. సో లవ్ భగవంతుడు ప్రేమ పుజారి, ఐసే ప్రేమ పుజారి రాధే శ్యామ శ్యామ శ్యామ్ సుందర కుండర నయన విషయాలు, చాలా వండర్ఫుల్ సాంగ్ అది. ఎనీహౌ సో ఈ విధంగా రఘుదాస్ యొక్క గార్లని భగవంతుడు స్వీకరిస్తారు. తర్వాత ఆ రఘుదాస్కి భగవంతుడికి ఒక సాఖ్యభావం ఏర్పడుతుంది. సాఖ్యభావం అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్ అనమాట, ఫ్రెండ్ లాగా అనమాట. అండ్ జగన్నాథపురి మొత్తం కూడా వాళ్ళ రిలేషన్ ఫేమస్, ఇతను జగన్నాథ స్వామి యొక్క ప్రియమైన స్నేహితుడు అని చెప్పి. ఒకసారి అతను సిక్ అయిపోతారనమాట, చాలా సిక్ అయిపోతారు అండ్ మంచం పడిపోతారు, అంటే చివరికి మలమూత్రాలు కూడా మంచం మీదే చేయాల్సి వస్తుంది అంత పరిస్థితుల్లో. అప్పుడు అక్కడికి అతనికి సేవ చేయడానికి ఒక పని మనిషి వస్తాడనమాట, ఒక చిన్న పిల్లవాడు పని మనిషి వస్తాడు, వచ్చి నేను వచ్చి ఫ్రీగా సేవ చేస్తాను రండి అని చెప్పి సేవ చేస్తూ ఉంటాడు. రోజుల తరబడి సేవ చేస్తాడనమాట. అంటే ఈ యొక్క రఘుదాసుని అన్నీ అతన్ని సేవలు చేస్తూ ఉంటాడనమాట. కొన్ని రోజులు గమనిస్తారనమాట, ఈ అబ్బాయి ఎవరో కాదు స్వయంగా జగన్నాథ్ అని చెప్పి. వెంటనే అతను రఘుదాస్ కొంచెం రికవర్ అవుతాడు, అప్పుడు షాక్ అవుతాడు, అరే స్వయంగా భగవంతుడు వచ్చి నా కోసం ఇన్ని అత్యంత దీన సేవలు చేశాడా అని చెప్పి చాలా బాధపడుతుంది. ఎంత అపరాధం చేశాను, భగవంతుని చేత ఇలాంటి సేవలు చేయించుకున్నానని చెప్పి భగవంతుని బాధపడతాడు, కోపపడతాడు అనమాట. స్వామి ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి అంతే అంటారనమాట, నా భక్తులు సేవ చేయడం అందరికీ ఆనందం అని చెప్పి. అది ఏ సేవైనా నేను ఆలోచించాను, నా భక్తులకు సేవ చేయడానికి నాకు ఐఎమ్ మోస్ట్ హ్యాపీ టు సర్వ్ మై డివోటీ చెప్పి. కానీ అప్పుడు దాని రఘుదాస్ అంటాడు, నిజంగా నీకు సేవ చేయాలనుకుంటే సరే, నీ భక్తులను సేవ చేయాలనుకుంటున్నావు దట్స్ ఓకే, సేవ చేయాలనుకుంటే వేరే విధంగా చేయొచ్చు కదా, సరే నన్ను నా యొక్క జబ్బు నయం చేయించవచ్చు, ఒకరోజు నయం నిన్ను తచ్చుడు ఒకరోజు నయం చేసేవచ్చు, కానీ ఈ విధంగా మీరు ఇన్ని రోజుల పాటు ఇన్ని నెలల పాటు నా కింద ఇంత మోస్ట్ ధైర్యమైన సేవలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతారు. దానికి జగన్నాథ స్వామి ఏమంటారంటే, చూడు రఘు, నీ యొక్క ప్రారంభ కర్మ అంటే మనందరం కూడా ఈ లైఫ్లో వచ్చినప్పుడు ఒక రకమైన సెట్ ఆఫ్ ఒక కర్మ ఫలాలతో వస్తాం, పుణ్యం పాపం అనే ఒక సెట్ ప్యాకేజ్. సో మీ యొక్క ప్రారంభ కర్మాలని సంపూర్ణంగా నిర్మించాలనుకున్నాను, అందుకనే ఐ అలౌడ్ టు సఫర్, అంటే నీ పాపపు కర్మఫలాలు మొత్తాన్ని దూరం చేయాలనుకున్నాను, అందుకనే నీకు ఇన్ని రోజులు నిన్ను మంచం ఎక్కించాను, ఎందుకంటే ఈ జన్మలోనే నేను నిన్ను నా ధామాన్ని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను, అంటే ఇట్స్ వెరీ లైఫ్ టైం, ఈ లైఫ్ టైంలోనే నువ్వు నా దగ్గర చేరుకుంటావు, ఆ ప్రక్రియలో భాగంగా నీ యొక్క సమస్త పాపములని దూరం చేయాలనుకున్నాను, అందుకనే ఎన్ని రోజులు పట్టిందని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. చూడండి, కొన్నిసార్లు భక్తులకు కూడా కష్టాలు వస్తాయన్నమాట. ఎలా అర్థం చేసుకోవాలి? శుద్ధ భక్తులకు వస్తాయి, మామూలు భక్తులు కూడా కాదు, శుద్ధ భక్తులకు కూడా. వన్ రీజన్ ఇస్ దాట్ భగవంతుడు ఈ జన్మలోనే వాళ్ళని తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి మొత్తం కర్మ మొత్తాన్ని కంప్రెస్ చేసేస్తాడు, కంప్రెస్ చేసి కొంచెం ఇస్తాడనమాట. ఒక్క లైఫ్ టైంలో ఫినిష్ సమస్త అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మ ఆర్జిత పాప చౌరం అంటే ఎన్నెన్నో జన్మల నుంచి సంపాదించుకున్న పాపాలని మొత్తాన్ని భగవంతుడు ఒక్క క్షణంలో దాన్ని హరిస్తాడు. చౌరాగ్రగణ్య పురుషాష్టకం అంటారు దీన్ని. అంటే భగవంతుడు చోరుడు, చౌరాగ్రగణ్య అంటే చోరుడులోనే అంటే మోసగాలికి మోసగాడు అనమాట, దొంగలకి దొంగ, చౌరాగ్రగణ్య. సో హరి అంటాను కదా, హరి అంటే ఏంటి, నీ యొక్క సమస్త దుఃఖాలని హరించేవాడు, నీ సమస్త యొక్క కర్మఫలాలని హరించేవాడు అనమాట. కాబట్టి భగవంతుడు ఈ యొక్క రఘుదాసు యొక్క సమస్త కర్మఫలాన్ని హరించేస్తాడు. అందుకనే ఒక్క క్షణంలో లేదంటే ఒక్క క్షణంలో నయం చేసేవచ్చు తన భక్తుల్ని, కానీ అలా చేయడం అనమాట. తర్వాత ఈ రఘుదాస్ టు భగవంతుడు చాలా రిలే, చాలా పాజిటివ్స్ ఉంటాయి. ఒకసారి భగవంతుడు రఘుదాస్ దగ్గర వస్తాడు, వచ్చి రోజు యాక్చువల్ భగవంతుడు వచ్చి ఆడుకునేవాడు అనమాట రఘుదాస్తో. అందరికీ తెలుసుకోవాలి ఆ విషయం. ఒకసారి అంటారు, సరే మనం వెళ్ళి ఈరోజు ఆ రాజమహల్లో చాలా పనసకాయ చెట్లు ఉన్నాయి, ఆ పనస చెట్లలో ఒక పనసకాయ దొంగతనం చేద్దాం అంటారనమాట పనస పండుగ. శ్రీ జగన్నాథ స్వామికి చాలా ఇష్టమైన ఐటమ్ పనసకాయ కూర, పనసకాయ పనస పళ్ళు అనమాట. కాబట్టి ఈరోజు మీ ఇంట్లో స్వామివారికి పనస పండు పెట్టండి. సో దానికి రఘుదాస్ అంటాడు, స్వామి మీకు పనసపండు తినాలనుకుంటే నేను కొన్ని చేస్తాను, దానికోసం మనము చెట్లు ఎక్కాలి, దొంగతనం చేయాలి, అది కూడా రాజుగారి ఇంట్లో అంత అవసరం లేదు మనకి, పనసపండు నేను కొన్ని చేస్తాను అంటాడనమాట. దానికి దానికి జగడా ఏమనంటే, నాకు తెలియదు ఆ మాత్రం నా భక్తులే పెడతారు అది వేరే విషయం, కానీ నేను కృష్ణుడిగా ఉన్నప్పుడు చూసినట్లయితే కృష్ణుడు యశోదామాయి స్వయంగా తన చేతులతో చేస్తుంది ఎంతో ముక్త మనోహరమైన వెన్న. యశోదామాయి బటర్ ఇస్ బెటర్ దాన్ అమూల్ బటర్. యశోదామాయి బటర్ ఇస్ బెటర్ దాన్ అమూల్ బటర్. అంత మంచి వెన్న ఉంటుంది అదేంటది, ఆ యొక్క గడ్డి ఉంటుంది అనమాట, ఆ గడ్డితో చేసిన ప్రత్యేకమైన ఆవులు ఉంటాయన్నమాట, స్వర్ణ గ్రంథి అని ఉంటుంది ఆ యొక్క ఆవు అనమాట. వెరీ స్పెషల్ మిల్క్, స్పెషల్ బటర్. అంత ఉన్నా సరే కృష్ణుడు ఏంటి దాంతో సంతృప్తి చెందాడు, తను స్వయంగా ప్రతిరోజు మళ్ళీ గోపికల ఇళ్ళకి వెళ్ళి ఆ వెన్న దొంగతనం చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుడికి ఏంటంటే వెన్న దొంగతనం చేయడం ఇష్టం, మాకన్ చోరు. ఎందుకంటే ఆ వెన్న దొంగతనం చేసే ప్రక్రియలో తన భక్తుడి హృదయాన్ని భగవంతుడు దొంగతనం చేస్తాడనమాట, రైట్. జగన్నాథ్ అదే అంటాడు, నాకు పనస పనులకు కొదవలేదు, భక్తులు ఇస్తారు కానీ అందులో ఉండే మజా వేరు, దొంగతనంగా చేసి తినే మజా వేరు, కాబట్టి పద మనిద్దరం వెళ్ళి దొంగతనం చేద్దామని చెప్పి అయితే రఘుదాసు సరే పద అంటారు అనమాట. ఇద్దరు వెళ్ళి రాజుగారు కాంపౌండ్లో ఎంటర్ అవుతారు, ఎంటర్ అయ్యి జగన్నాథ్ అంటారు అనమాట, నువ్వు చెట్టు ఎక్కు, పనస చెట్టు ఎక్కు, పైన అన్నిటికీ పైన ఒక పెద్ద పండు ఉంది, ఆ పండు తెంపు, నేను కింద ఉంటాను క్యాచ్ పడతాను, లేదా సౌండ్ వస్తా, సౌండ్ వస్తే మళ్ళీ మనుషులు వచ్చేస్తారని చెప్పి. సో రఘుదాస్ అంటాడు ఓకే అంటాడు అనమాట, ఓకే అని చెట్టు ఎక్కుతాడు అనమాట. చెట్టు ఎక్కిన తర్వాత ఏమవుతుంది, రఘు అంటాడు అనమాట, ఆ పండు పట్టుకుంటాడు అంటాడు అనమాట, జగన్నాథ్ ఉన్నావా అంటే ఆ ఉన్నాను అంటాడు అనమాట, సరే పండు ఇస్తాను కాచుకో అంటాడు అనమాట, సరే కా ఇవ్వు అంటాడు అనమాట, పండు ఇస్తుంది అనమాట. జగన్నాథ్ పండు క్యాచ్ చేయడు, అక్కడి నుంచి పారిపోతాడు కావాలని చెప్పి, అంటే తన భక్తుని ఇరికించాలని చెప్పి అక్కడి నుంచి జగన్నాథ్ పారిపోతాడు. ఆ పండు దబేలుడు కింద పడి ముక్కలైపోతుంది, బోర్డు సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే అక్కడ గార్డ్ సందర్భంలో సెక్యూరిటీ గార్డ్ అందరూ వస్తారనమాట, చూస్తా ఏ ఎక్కడ సౌండ్ వస్తుంది చెప్పి అది తెలిసిపోద్ది, అక్కడ పనసపండు పడుంది, పనసపండు ముక్కలైంది అనమాట. ముందు అనుకుంటారు సరే పనసపండు తనకు తానుగా పడిపోయిందని చెప్పి, కానీ పనసపండు తనకు తానుగా ఎప్పుడు పడదు, ఎవడో ఏదో కోతో ఏదో ఎక్కి పనసపండు తెంపింది ఏమనుకొని దగ్గర కలిసి పైన చూస్తే కోతి కాదు, ఎవరు, రఘుదాస్ అనమాట. ఆశ్చర్యపోతారు, ఏ రఘుదాస్ దొంగతనం చేస్తున్నాడా అని చెప్పి, ఎందుకంటే జగన్నాథ్ పురి మొత్తం అతను ఫేమస్, జగన్నాథ్ స్వామికి శుద్ధ భక్తుడు, మరియు జగన్నాథ్ స్వామి అతన్ని తన సొంత స్నేహితుడి కింద చూస్తాడని చెప్పి, కాబట్టి అలాంటి మనిషి దొంగతనం చేస్తున్నాడని చెప్పి అతన్ని కొట్టరనమాట. వెంటనే వెళ్ళి రాజును పిలుస్తారు, రాజా ఇతను ఇలా చేశాడు మాకు అర్థం కాలేదు, అంటే అవునా రఘుదాస్ ఈ పనిచేశాడని చెప్పి పరిగెట్టు వస్తారు. అతను పాపం చెట్టుని దిగడం, దిగితే కొడతారేమో అని చెప్పి అప్పుడు రాజు అంటాడనమాట, రఘుదాస్ దయచేసి దిగు, నిన్ను ఎవరేమంటారు దిగు అంటాడనమాట. దిగి సారీ సారీ అంటాడనమాట రఘుదాస్ అంటారు. కానీ మీకు అవసరం ఏమొచ్చింది, మీరు అడగాలే కానీ మీకు మొత్తం అన్ని పనులు కోసి మీ ఇంటికి పంపిస్తాను, అలాంటిది మీరు దొంగచాటుగా అర్ధరాత్రి చెట్టు ఎక్కి మీరు తెంపాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పి. అప్పుడు రఘుదాస్ చెప్తారనమాట, ఏం చేస్తాను స్వామి రాజా, జగన్నాథను చేసిన లీలలు నన్ను ఎప్పుడు ఇలాగే ఎదిగిస్తూ ఉంటాడు, అతను దొంగతనం చేసి తినడంలో ఉండే మజా స్వయంగా పెట్టి ఇవ్వడంలో లేదని చెప్పాడు, కాబట్టి దొంగతనం చేయమని చెప్తే దొంగతనం చేశాను, దొరికి అడ్డంగా దొరికిపోయాను చెప్పి చెప్తాడనమాట. సో ఈ విధంగా రఘుదాస్ మెనీ పాస్ టైమ్స్ బట్ విల్ గో హెడ్, టైం లేదు. సో ఈ విధంగా భగవంతుడు తన భక్తులతో, జగన్నాథపురి తన భక్తులతో రకరకమైన లీలలు అనమాట చేస్తూ ఉండేవారనమాట. రైట్, ఇంకొక డివోటీ ఉన్నారు, అతని పేరు బంధు మహంతి అని చెప్పి, చాలా ఏను అతను కూడా చాలా గొప్ప భక్తుడు అనమాట, చాలా పేదవాడు. అతను కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, చాలా కట్టిక పేదవాడు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఆ రాజ్యంలో భిక్షాటం చేసి బతికేవాడు, ఆ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయన్నమాట. కరువు కాటకాలు వచ్చినప్పుడు ప్రజలే ఆకలి తల్లాడిపోతున్నారు, ఇంకా ఇతనికి భిక్ష ఎవరు ఇస్తారు? సో అతను కూడా రోజులు తరబడి తినడానికి ఏమీ ఉండదు. తన భార్య తన భర్త పరిస్థితిని చూసి తన పిల్లల పరిస్థితి బాధపడుతుంది, అంటదనమాట చూడండి ఇక్కడ మనకి ఇంక ఎవరు భిక్ష ఇవ్వరు, ఎందుకంటే ప్రజలు ఇక్కడ ప్రజలే ఆకలి తలమటిస్తున్నారు, కాబట్టి మనము మీ బంధువులు ఎవరైనా ఉంటే చెప్పండి, బంధువులు కొన్నాళ్ళ పాటు మన బంధువులు ఇంటికి వెళ్దాము, మళ్ళీ ఇక్కడ పరిస్థితులు బాగుపడ్డాక మళ్ళీ ఇక్కడికి వద్దామని చెప్పి అంటారనమాట. దానికి అతను సరే నాకు ఒక బంధువు ఉన్నాడు చాలా కొద్ది దూరంలో ఉంటాడు, పూరిలో ఉంటాడు ఆ బంధువు, అతని దగ్గరికి వెళ్తే మొత్తం అతను మనల్ని చూసుకుంటాడు అని చెప్పి అంటారనమాట. ఎవరా బంధువు? జగన్నాథ స్వామి. రైట్, జగన్నాథ భక్తుడు అనమాట. సో అయితే ఆవిడ హ్యాపీ అవుతుంది, సరే కొన్నాళ్ళ పాటు మీ బంధువులు ఇళ్ళలో మనము ఆశ్రయం తీసుకుందామని చెప్పి. సో మహంతి కూడా చాలా హ్యాపీ, ఈ విధంగా నేను సరే నా భార్య జగన్నాథపురి వస్తుంది, జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి. సో ఆ విధంగా వాళ్ళందరూ కుటుంబంతో సహా మొత్తం అందరూ కాలినడకన పూరి చేరుకుంటారనమాట. ఒక రోజు మొత్తం ప్రయాణం చేసి, రెండు రోజులు ప్రయాణం చేసి పూరి చేరుకుంటారు. పూరి చేరుకున్నప్పుడు అక్కడ ఆ రోజు ఫెస్టివల్ ఉందన్నమాట, ఇది ప్రత్యేకమైన ఉత్సవం ఉంది, ఆ రోజు అందరినీ అనుమతించట్లేదు, కొంతమంది ముఖ్యమైన అతిథుల్ని అనుమతిస్తున్నారు, అండ్ పాపం వేరే వాళ్ళతో పోలీసులు అడ్డుపడుతున్నారు అనమాట సెక్యూరిటీ. సో బంధువు మహంతికి అర్థమవుతుంది, ఇది ఈ రోజు మేము వెళ్ళలేమని చెప్పి, ఆ స్వామివారి దర్శనం కాదు. ఎందుకంటే అతను ఏమనుకున్నాడు, స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని సహాయం అడుగుతాను, స్వామివారు కాదనరు అని చెప్పి అతను ధైర్యం. కానీ దర్శనం లేకపోయేసరికి ఇంకా అదే సింహద్వారం దర్శనం లేకపోయేసరికి ఉత్తర ద్వారం దగ్గర వచ్చి, ఉత్తర ద్వారం దగ్గర దక్షిణ ద్వారం దగ్గర వచ్చి అక్కడ ద్వారం బయటన పడుకుంటాడనమాట, ఆకలితో ఉంటాడు. అడుగుతుంది ఏమైంది మీ యొక్క బంధువు ఏమయ్యాడు అని చెప్పి, అంటే నా బంధువు ఈరోజు ముఖ్యమైన ఫంక్షన్లో ఉన్నాడు కాబట్టి చాలా బిజీగా ఉంటాడు, ఈరోజు మనలాంటి వాళ్ళకి దర్శనం దొరకకపోవచ్చు, మనలాంటి కలలేడంట, రేపు కలుస్తా అన్నాడు కాబట్టి రేపటి వరకు మనము ఇక్కడే వస్తులు ఉండాలని చెప్పి. ఏమవుతుంది, ఆ చచ్చుడు ఆ దక్షిణ ద్వారంలో భగవంతుడికి అన్న ప్రసాదం వండుతారు కదా, అన్నం వండుతారు కదా, ఆ అన్నం గంజి మొత్తము ఆ యొక్క పైపుల ద్వారా వస్తుంది, అక్కడ గంజి మొత్తం స్టాక్ అయి ఉంటుంది అనమాట, ఆవులు గేదెలు వచ్చి ఆ గంజిని తాగుతూ ఉంటాయి మామూలుగా. సో మహంతి అంటాడు, సో ఈ పూటకి మనము ఈ స్వామివారి గంజిని తాగి ఈ రాత్రి కడుపు నింపుకుందాము, తర్వాత రేపు మనము మన యొక్క బంధువులు కలుద్దాం అంటాడు. ఆ స్త్రీ సరే అని చెప్పి అక్కడ ఒక చిన్న కొండ పగిలిపడి కొండ ఉంటాయి కదా, కొండ ముక్కలు తీసుకొని గంజి తీసుకొని పిల్లలు పడుతుంది, ఆ గంజి తనే తాగుతుంది తన భర్తకి పెడుతుంది అనమాట, అక్కడే ద్వారం బయట పడుకుపోతారు వాళ్ళు పాపం ఆకలితోనే. సో సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, ఆ పూజారులేమో స్వామివారికి నిద్రపుచ్చే ముందు బడా శృంగార వేషం అంటారనమాట. సో ఆ వేషం భగవంతుని వస్త్రాలు మార్పించి నిద్రపుచ్చే ముందు వస్త్రాలు మార్చి ఆ పూజారి భగవంతుని నైవేద్యాన్ని పెట్టేసి ఆ ప్రసాదాన్ని రూమ్లో పెట్టేసి తాళం వేసుకొని బయట ద్వారం తాళం వేసుకొని వెళ్ళిపోతారనమాట రాత్రేసరికి. అండ్ వీళ్ళేమో మహంతి వాళ్ళ కుటుంబం మొత్తం పడుకుని పోయింటారు, కానీ స్వామివారు నిద్రపట్టదు, ఎందుకంటే నా భక్తుడు నా కోసం వచ్చాడు అంత దూరం నుంచి ఆకలితో ఉన్నాడు, అండ్ అతను ఆకలితో పస్తులను పడుకుంటున్నాడు, నేను అతను ఆకలితో ఉన్నప్పుడు నేను ఎలా అతను నిద్రపడట్లేదు, ఆకలితో పడుకున్నప్పుడు నిద్రపడుతుందా, సో అతను నిద్రపట్టట్లేదు నేను ఎలా పడుకోగలను చెప్పి స్వామివారు కూడా పడుకోలేరనమాట, అతను నిద్రపట్టదు. అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, స్వయంగా అతను నేను ప్రసాదం ఇస్తానని చెప్పి అక్కడ భగవంతుని పక్క రూమ్లో స్టోర్ రూమ్లో బంగారు పళ్ళెం ఉంటుంది, దానిలోనే భగవంతునికి ప్రసాదం పెడతారు. ఆ బంగారు పళ్ళెం తీసుకొని అక్కడ కొంచెం డ్రై ప్రసాదం, కొంచెం స్వీట్లు, కొంచెం డ్రై ప్రసాదం అన్నీ ఉంటాయి, అవన్నిటిని వేసి స్వామివారు స్వయంగా బయటకు వస్తారు పూజారి వేషంలో, ఒక వృద్ధ పూజారి లాగా వచ్చి ఓ మహంతి అని పిలుస్తారు, రా నీకోసం ప్రసాదం అని చెప్పి. ఇతను వింటాడు కానీ నా కోసం ఎవరు వస్తారులే అని చెప్పి అనుకోకుండా అప్పుడు అంటాడనమాట, ఓ జాజ్పూర్, అంటే జాజ్పూర్ నుంచి వస్తాడు ఆయన, జాజ్పూర్ మహంతిని రా నీ నిన్నే పిలుస్తున్నాను అయ్యా రావయ్యా అని చెప్పి, ఆకలితో ఎలా నిద్రపడుతుంది రావయ్యా నీకోసం జగన్నాథ స్వామి ప్రసాదం పంపించారు రావయ్యా అని చెప్పి పిలిస్తే ఆనందంగా వెళ్తాడు. వెళ్ళి ఆ ప్లేట్ ఇస్తారనమాట, ప్లేట్ తీసుకొని ప్రసాదం తీసుకో అని చెప్పి ప్లేట్ ఇచ్చి వెళ్ళిపోతారు అనమాట. ఆ ప్లేట్ పట్టుకొని మొత్తం అతను వస్తాడు, వచ్చి ప్రసాదం తీసుకున్నాక ఆ ప్లేట్ ఉండిపోతుంది, అది అర్థమవుతుంది అది బంగారు ప్లేట్ అని గమనిస్తాడు అనమాట. అరే ఇంత కాస్ట్లీ ప్లేట్ అని చెప్పి వెంటనే వెళ్ళి పూజకి ఇవ్వాలనుకుంటే ఏమవుతుంది, పూజ అక్కడ అదృష్టం అయిపోతాడు. మరి తాళమేసి ఉంటుంది అనమాట, తాళమేసి ఉండేసరికి అర్థం కాదు అతనికి, సరే తెల్లవారు పూజారులు వస్తారు ఇద్దాంలే అని చెప్పి ఆ యొక్క తన అంగవస్త్రంతో ఆ బంగారు పళ్ళ్యాన్ని మూడేసి పడుకుంటాడు అనమాట, ఆ పళ్ళ్యాన్ని తలకి పెట్టుకుని పడుకుంటాడు అనమాట. తెల్లవారు అవుతుంది, పూజారి వెళ్తారు, అక్కడ పళ్ళెం ఉండదు, బంగారు పళ్ళెం అర్థం కాదనమాట, వెంటనే ఏమవుతుందో తెలియదు, వెంటనే ఆ విషయము ఇన్ఫామ్ చేస్తారు అనమాట. అప్పటికప్పుడు వెంటనే ఆ యొక్క ఆఫీసర్కి ఆ రాజుకి ఇన్ఫామ్ చేస్తారు, రాజు వెంటనే బట్టలు పంపిస్తారు అనమాట, కనుక్కోండి ఎక్కడ ఉందని చెప్పి కనుక్కుంటారు. అంతట్లో ఈ మహంతిను ఇతని దగ్గర చూస్తారు అనమాట, ఎవరో చెప్తారనమాట, అరే తెల్లారని చూశాను అక్కడ ఒక మనిషి పళ్ళెం మీద పడుకున్నాడు, అదే ఏంటని చెప్పి ఇలా మహంతి ఉంటాడనమాట. ఆ పళ్ళెం చూస్తారు వెంటనే, ఇతనే దొంగ అని చెప్పి వెంటనే కుటుంబాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేస్తారనమాట, అరెస్ట్ చేసి చెరసాల్లో పెడతారనమాట, జైల్లో పెట్టేసి ఆ మహంతికి చేతులు కూడా కట్టేస్తారు, చేతులు కాళ్ళు కట్టేస్తారు దొంగ కూడా చెప్పేసి చేతులు కాళ్ళు కట్టేసి చెరసాల్లో పెట్టేస్తారనమాట, పెట్టేస్తారు. తర్వాత జగన్నాథ్ చూస్తారు అయ్యి నా భక్తుడికి కష్టమా అని చెప్పి వెంటనే రాజుకి కళ్ళకి వస్తారు అనమాట. రాజు చెప్తారనమాట, ఓ రాజా ఆ వ్యక్తి ఆ మహంతి నా భక్తుడు, నన్ను సొంతంగా బంధువు అనుకున్నాడు అనమాట, అందుకనే అతని పేరు బంధు మహంతి అయింది, బంధు అంటే బంధువు, నన్ను సొంతంగా నన్ను బంధువు కింద నన్ను స్వీకరించాడు, స్వీకరించి నా దర్శనం కోసం వచ్చాడు, నన్ను సహాయం అడడానికి వచ్చాడు, అతనికి దర్శనం కానివ్వలేదు సరికదా, తిరిగి అరెస్ట్ చేస్తావా, ఆ బంగారపల్లి నీదా, ఆ బంగారపల్లి నాది, నాది నీ భగవంత్ అంటాడు, అది నీ అబ్బ ప్రాపర్టీ అంటాడు అనమాట, అది నాది, నా పల్లెంలో నా భక్తుడికి నా ప్రసాదాన్ని ఇస్తే నీకేంటి ప్రాబ్లం అని చెప్పి కోప్పడతాడనమాట. కోప్పడి వెంటనే వెళ్ళి విడిపించి అతనికి మందిరం పక్కనే ఒక ఇల్లు కట్టించివ్వు, ఇల్లు కట్టించి అతనికి జీవితాంతం అతని కుటుంబాన్ని చూసుకో, మంచి దర్జాగా చూసుకో, ఎందుకంటే అతడు నా బంధువు, ఎందుకంటే అతడు నన్ను తన సొంత బంధువుగా స్వీకరించాడు కాబట్టి హీఈస్ మై మ్యాన్, నా మనిషి, అతను నువ్వు చూసుకోవాలని చెప్తానమాట. వెంటనే రాజు భయపడిపోతాడు, వెంటనే వచ్చి తలుపులు తెరిచి క్షమించమని పాదాలని పడతాడు అనమాట, పడి వెంటనే అతన్ని భగవంతుడు దర్శనం కావించి అతనికి మంచి వస్త్రాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఆ కుటుంబం మొత్తాన్ని జీవితాంతం ఆ రాజ కుటుంబం చూసుకుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆ కుటుంబము ఆ మహంతి కుటుంబం ఏంటి, వీళ్ళు జగన్నాథ్ మనుషులు, జగన్నాథ్ కుటుంబం అని చెప్పి అప్పటి నుంచి అతని పేరు బంధు మహంతి అయింది. ఆ కుటుంబం అంతా జగన్నాథ్పురి, జగన్నాథ్పురిలోనే ఉండి జీవితాంతము స్వామివారి సేవలు చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా భగవంతుడు యోగక్షేమ మహామహం, తననే నమ్ముకున్న వాళ్ళని, తనని సొంత జగన్నాథ స్వామిని, ఇతను స్వామివారు నా స్వామి, నన్ను చూసుకుంటాడు, నా యోగక్షేమాలు చూసుకుంటాడు అని ఎవరైతే సంపూర్ణంగా జగన్నాథ్ని నమ్ముతారో ఖచ్చితంగా జగన్నాథ్ వాళ్ళని చూసుకుంటారనమాట. అండ్ జగన్నాథ్ ఇస్ మోస్ట్ మర్సిఫుల్, చెప్పాలి అంటే మిగతా అవతారాల కన్నా కూడా జగన్నాథ్ చాలా తక్కువ డిమాండ్స్, నేను చెప్పినట్టుగా అందుకని ప్రభుపాదుల వారు రాధాకృష్ణ మందిరాన్ని స్థాపించలేదు అమెరికాలో మొదట్లో, ఎందుకంటే వాళ్ళు ఇంకా కొత్త భక్తులు, కనిష్ట అధికారులు, కనిష్ట భక్తులు అని చెప్పి జగన్నాథ్ మందిరాన్ని స్థాపించారు. ఎందుకంటే జగన్నాథ్ అంటే కొంచెం భక్తులతో స్వీకరిస్తారు అండ్ అపరాధం తీసుకోరనమాట, ఇట్ డజంట్ టేక్ అఫెన్స్, సేవలు తప్పులున్నా సరే క్షమిస్తారు, పతిత పావండి అనమాట. రాధాకృష్ణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. సో తర్వాత కొన్నాళ్ళ తర్వాత భక్తులు ఒక స్థాయి చేరుకున్న తర్వాత అప్పుడు ప్రభుపాదుల వారు రాధాకృష్ణ విగ్రహాలు స్థాపించారనమాట, రైట్. అండ్ జగన్నాథ్ స్వామి ఏ విధంగా, హౌ జగన్నాథ్ కేమ్ టు వెస్ట్ ఇస్ ఎ బిగ్ బిగ్ మిస్టరీ. యాక్చువల్గా శ్రీల ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుంచి జగన్నాథం శుద్ధ భక్తుడు అనమాట, చిన్నప్పుడు 5 ఏళ్ళు పిల్లవాడు ఉన్నప్పుడే ప్రభుపాదులు చిన్నప్పుడు కోరిక జగన్నాథ్పురి వెళ్ళాలి, రథయాత్రలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఎప్పుడు కలకనేవారు, ఏదో రోజు నేను జగన్నాథ్పురి వెళ్తాను, రథయాత్ర చూస్తానని చెప్పి. అండ్ అతను తెలుసు వాళ్ళంతా వైష్ణవ కుటుంబం కాబట్టి రథయాత్ర 9 రోజులు చేస్తారు అని చెప్పి. సో ప్రభుపాదు గారు అడుగుతారు, నాన్నగారు నాకు ఒక చెక్కతో ఒక చిన్న రథాన్ని తయారు చేసి ఇవ్వగలరా, నేను జగన్నాథస్వామి రథయాత్ర చేయాలనుకుంటున్నాను అని చెప్పి. తన తండ్రి ఆర్థికంగా అంత స్థోమత ఉండకపోవడం వల్ల నా దగ్గర అంత డబ్బు లేదు నాన్న అని చెప్పి కాబట్టి నేను చేయలేను అన్నప్పుడు ప్రభుపాద మారం చేస్తారు, ఏడుస్తారనమాట, వెక్కి వెక్కి ఏడుస్తారు, నాకు రథం కావాలి రథం కావాలి అని చెప్పి. ఆ పక్క సందులో ఉన్న లేడీ చూస్తారనమాట వాళ్ళ ఇంట్లో, అంటే అప్పట్లో అది కామన్, ప్రతి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్పైడర్ మ్యాన్ బొమ్మ, ఒక టెడ్డీ బేర్ బొమ్మ, కుక్క బొమ్మ, నక్క బొమ్మ అన్నీ ఉంటాయి కదా. అప్పట్లో జగన్నాథ్ బొమ్మలు ఉండేవి, పిల్లలకి జగన్నాథ్ బొమ్మలు ఇచ్చేవారు ఆడుకోవడానికి, రథాన్ని ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు, రథాన్ని లాగేవాళ్ళు. ఇది కల్చర్గా ఉండేది అనమాట ఈ రోజుల్లోలా కాదు ఆ వీడియో గేమ్స్ చెత్త చెదారం అంతేనా. సో ప్రభుపాద తన ఇంట్లో రథం లేదని బాధపడితే పక్క వీధిలో ఉన్న లేడీ మా ఇంట్లో పాత రథం ఉంది అని వాళ్ళ పిల్లలకి అర్థం అయిపోయారనమాట. ఆ రథాన్ని తీసుకొని చెప్పి ప్రభుపాద రథాన్ని ఇచ్చేస్తుంది అనమాట. ప్రభుపాద వెంటనే ఆ రథానికి తన ఫ్రెండ్స్తో కలిపి పెయింటింగ్ చేయిస్తారనమాట. పెయింటింగ్ మంచిగా పెయింటింగ్ వేయించి రథయాత్ర ప్రారంభిస్తారు. ఒకరోజు రథయాత్ర చేస్తారు, ఓన్లీ వన్ డే, ఆ ఏం లేదు ఆ సందు వరకు మాత్రమే, ఆ వీధి ఓన్లీ దట్ వన్ స్ట్రీట్. ఆ జగన్నాథ స్వామిని పెట్టి రథం చేస్తే చాలా బాగుతుంది, అందరు ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబం మొత్తం చాలా హ్యాపీ అయిపోయింది. ఏ అభయ్ బాబు రథయాత్ర చేస్తున్నాడు అని చెప్పి తన ఇంట్లోని ప్రతి ఇంట్లో పిండి వంటకాలు అన్ని తయారు చేసి జగన్నాథ స్వామి పెడతారనమాట. ఆ విధంగా ఆ మంచి కీర్తన నడుస్తుంది, ఆ వీధి మొత్తం ఫెస్టివల్ అవుతుంది అనమాట, ఫెస్టివల్ వీధి మొత్తం అనమాట. అండ్ వెంటనే అందరు హ్యాపీ అయిపోతారు. ఆ పక్క వీధిలో ఉంటారు, అరే మీ వీధిలో అయితే మా వీధిలో అయితే చేయలేదని చెప్పి మా వీధిలో కూడా చేయండి అని చెప్పి ప్రభుపాద తండ్రిని అడుగుతారు అనమాట. ప్రభుపాద అడిగితే ప్రభుపాద చేద్దామని అలాగ 9 రోజుల పాటు 9 వీధుల్లో చేస్తారనమాట రథయాత్ర. గ్రాండ్ సక్సెస్, 10 సంవత్సరం చేస్తారు. ఆ విధంగా ప్రభుపాద చిన్నప్పటి నుంచే రథయాత్ర చేసేవారు, రథయాత్ర మీద కోరిక అనమాట. అండ్ జగన్నాథ స్వామి భక్తుడు అనమాట ప్రభుపాద. తర్వాత ప్రభుపాద అమెరికా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం చెప్పినట్టుగా శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటిసారిగా జగన్నాథ్ రథయాత్ర చేస్తారు. కానీ జగన్నాథ్ ఎలా వచ్చారు, ఒకసారి ప్రభుపాద లెక్చర్ ఇస్తూ ఉంటారు, లెక్చర్ ఇస్తూ ఉన్నప్పుడు ప్రభుపాద శిష్యులు ఒక మాలతీ మాతాజీ, కొత్త భక్తులు, వాళ్ళకి పెద్ద రూట్స్ రియల్ తెలియదు. ఆవిడ పక్కన అక్కడ ఇండియా స్టోర్ ఉంటుంది, అంటే భారతీయ స్టోర్ అనమాట. అక్కడ ఏదో చిన్న చెక్క బొమ్మ కనిపిస్తుంది అనమాట, చెక్క బొమ్మ కనిపిస్తుంది. ఆవిడ బొమ్మ ఏదో బాగుంది కదా అని చెప్పి చెక్క బొమ్మ దొంగతనం చేస్తుంది, వంద కూడా అన్న దొంగతనం చేసి ప్రభుపాద లెక్చర్ ఇస్తుంటారు. స్వామీజీ మీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అంటారు అనమాట. ప్రభుపాద అంటారు ఏంటో గిఫ్ట్ అంటే ఆ బొమ్మను చూపిస్తారు, అనేది ఆడుకునే బొమ్మ అనుకుంటుంది, ఇండియా నుంచి వచ్చిన బొమ్మ అనుకుంటుంది. ఆ బొమ్మను చూడగానే ఎవరది, బలదేవ్. ఆ బొమ్మను చూడగానే ప్రభుపాద వెంటనే వ్యాసాసం లెగిసిపోయి నమస్కారం చేస్తారనమాట, మొత్తం సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. షాక్ అయిపోతుంది, అరే మేము ప్రభుపాదకి ప్రణామం చేస్తాము కానీ ప్రభుపాదుల వారు ప్రణామం చేస్తారంటే ఎవరని అని చెప్పి అప్పుడు ప్రభుపాద చెప్తారు, ఇది ఎవరు తెలుసా, జగన్నాథ్ అంటారనమాట, జగత్తుకే నాథుడు అంటారనమాట. షాక్ అయిపోతుంది, ఇతను భగవంతుడా అని చెప్పి. అప్పుడు ప్రభుపాద అంటారు ఇంకా 2 బొమ్మలు ఉండాలి కదా అని చెప్పి, అవును ప్రభుపాద ఉన్నాయి అంటారు, వెంటనే తీసుకురంటారనమాట. ఈసారి వెళ్ళి 3 డబ్బులు ఇచ్చి కొంత తెస్తుంది, అమ్మ భగవంతుడు దొంగతనం చేయకూడదు చెప్పి డబ్బులు ఇచ్చి 3 తీసుకొని జగన్నాథ్ బలదేవ్ సుభద్ర తీసుకొస్తారు. అండ్ ఆ మాలతీ మాత వాళ్ళ హస్బెండ్ కార్పెంటర్ అనమాట శ్యామ్ సుందర్ ప్రభు. ప్రభుపాద చెప్తారు శ్యామ్ సుందర్, నువ్వు ఇవే బొమ్మల్ని పెద్ద సైజులో చెయ్యి అని చెప్పి శ్యామ్ సుందర్ పర్సనల్గా జగన్నాథ్ స్వామిని చెక్కుతారు. చెక్కి ప్రభుపాద పెయింటింగ్ ఏ రంగు ఉండాలి, జగన్నాథ్ రంగు ఎలా ఉండాలి, కళ్ళు రంగు ఎలా ఉంటాయి, కను బొమ్మలు ఎలా ఉంటాయి, చేతులు ఏ రంగులో ఉంటాయి అన్నీ ప్రభుపాద చెప్తారు, వాళ్ళు సైమగ్గిస్తారు. ఆ విధంగా 1968 అనుకుంటాను మొట్టమొదటి జగన్నాథ్ మందిరం శాన్ ఫ్రాన్సిస్కోలో వస్తుంది అనమాట జగన్నాథ్ టెంపుల్. సో ఈ విధంగా సో టెంపుల్ వస్తుంది 68 ఆ టెంపుల్ వస్తుంది. అండ్ రోజు జగన్నాథ్ స్వామి ఎలా సేవ చేయాలి ప్రభుపాద నేర్పించేవారు. ప్రభుపాద అందరు క్యాండిల్ ఇచ్చేవాళ్ళు, కొవ్వొత్తితోనే అందరూ ఇలా అలా అమ్మని చెప్పేవారు అనమాట. అంటే క్రిస్టియన్స్ అలా అంటారు, ప్రభుపాద కూడా సరే మీకు ఇంతే తెలుసు కదా అలాగే చేయండి, అగరబత్తి వెలిగించండి. ప్రభుపాద చాలా రూల్స్ చెప్పలేదు మొదట్లో, నెమ్మది రూల్స్ పెంచారు. అండ్ ప్రభుపాద ప్రతిరోజు మార్నింగ్ వాక్ వెళ్ళేవారు అనమాట, అంటే సముద్ర బీచ్ ఒడ్డున మార్నింగ్ వాక్ చేస్తూ ఉండేవాళ్ళు అండ్ చాంటింగ్ చేస్తూ. అండ్ భక్తులు ప్రభుపాద మార్నింగ్ వాక్ వెళ్ళేవారు అనమాట. అయితే ఒకసారి ఆ మందిరం భక్తులు అనుకుంటారు రోజు ప్రభుపాద వారు మార్నింగ్ వాక్ వెళ్తున్నారు, మంచి గాలి వస్తుంది మంచిది అంటారు. సో జగన్నాథ్ స్వామి మందిరంలోనే ఉండిపోయారు, స్వామివారిని కూడా కాసేపు బీచ్ రోడ్డు బీచ్ వాక్ తీసుకెళ్తాము, స్వామివారు కూడా మంచి గాలి వస్తుంది కదా. గురువుగారు చెప్పారు భగవంతుని కూడా ఒక వ్యక్తిలా సేవ చేయాలని చెప్పారు, కాబట్టి భగవంతుని కూడా చల్లగా తగిలితే బాగుంటుందని చెప్పి జగన్నాథ్ బలదేవ సుభద్రాన్ని మోసుకొని బీచ్లో మోసుకొని తీసుకెళ్ళిపోతారనమాట. అండ్ ప్రభుపాద మార్నింగ్ వాక్ అయిన తర్వాత దర్శనానికి వస్తారు, దర్శనం వస్తే జగన్నాథ స్వామి ఆల్టర్ ఓపెన్ అవుతుంది, జగన్నాథ స్వామి ఉండరు. ప్రభు షాక్ అయిపోతారు, అరే స్వామివారు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి అడుగుతారు తన భక్తుల్ని, స్వామివారు ఎక్కడికి వెళ్ళిపోయారండి అని అడుగుతారు. అని భక్తులు అంటారు ప్రభుపాద్ జగన్నాథ్ వెంట్ ఫర్ మార్నింగ్ వాక్, స్వామివారు బీచ్ రోడ్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో అక్కడ బీచ్ ఉంటుంది కదా, లగూనా బీచ్ కదా అయ్యా, బీచ్లో మార్నింగ్ వాక్ వెళ్ళారని చెప్పి ప్రభుపాద చెప్తారు నాన్ సెన్స్ ను భగవంతుని అలాగా ఆశ్రమంలో తీయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదు, ఉత్సవం అంటే యు కెనాట్ డూ దట్, అది అపరాధం అని చెప్తారు అనమాట. అలా చేయకూడదు, తప్పది, మార్నింగ్ వల్ల తీయకూడదు, భగవంతుని సింహాసనం మీద ఉంచాలి అని చెప్పి. కానీ ప్రభుపాదకి అర్థమవుతుంది ఇలా అయింది అంటే కారణం ఉంది అంటే స్వామివారు రథయాత్ర కోరుకుంటున్నారు, శుద్ధ భక్తుడు కదా తెలిసిపోతుంది స్వామివారు రథయాత్ర కోరుకుంటున్నారు కాబట్టి ఇలా చేశారంటే అతను నిజంగా కోరుకుంటారు, నేను కూడా బయటకు వెళ్ళి జనాలకి నా దర్శనం ఇవ్వాలి అని చెప్పి. కాబట్టి ప్రభుపాద అండర్స్టాండ్స్ దాట్ ను స్వామివారు రథయాత్ర చేయాలి అని చెప్పి అసలు అనుకుంటూ ఉంటారు. ప్రభుపాద సిక్ అవుతారు అనమాట. తర్వాత ప్రభుపాదకి చాలా పెద్ద స్టోరీ, ప్రభుపాదని అక్కడ ఒక బీచ్ రోడ్ దగ్గర ఒక పెద్ద భవంతి తీసుకుని అక్కడ ఒక రూమ్లో పెడతారు. ఎండ బాగా తగిలే ప్లేస్, ఎండ తగలకపోవడం వల్ల ప్రభుపాద సిక్ అవుతారు అనమాట. చాలా వీక్ అయిపోతారు అంటే బతకడం అనేస్తారు ప్రభుపాదని. డాక్టర్లు ఏమంటారంటే హోప్లెస్, ఈ విల్ నాట్ సర్వైవ్ అని చెప్పి. కానీ ప్రభుపాద చెప్తారు నాకు ఎండ తగిలితే బతుకుతానని చెప్పి. సో అక్కడ మంచి ప్లేస్లో పెడతారు. ప్రభుపాద జపం చేసుకుంటూ ఉంటారు, చాలా నీరసంగా ఉంటారు. కానీ ఆ యొక్క ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ అద్దంలో నుంచి చూస్తారనమాట. అక్కడ బీచ్ రోడ్డు ఇలా కనిపిస్తూ ఉంది. ఒక ట్రక్ వెళ్తుంది అన్నమాట, ట్రక్ ఫ్లాట్ బెడ్ ట్రక్ అంటే కొన్ని లారీలకు వెనకాల బాడీ ఉండదు, వెనకాల ఫ్లాట్గా ఉంటుంది అనమాట, ఫ్లాట్ బాడీ. అలా ట్రక్ వెళ్తుంది అనమాట. ప్రభుపాద ఆ ట్రక్ చూస్తారు, వెంటనే ప్రభుపాద వస్తుంది. ఎస్, ఇలాంటి ట్రక్లో మనం రథయాత్ర ఎందుకు చేయకూడదని చూడండి. అదే మనం ఉంటే మన ఆరోగ్యం బాగోకపోతే ఎప్పుడు మన 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 చేతన మొత్తం మన శరీరం మీద ఉంటుంది. అబ్బా కుయ్యో మొర్రో అమ్మో అని చెప్పి నా భోజనం బాగలేదు, ఇది బాగలేదు, అది బాగా కంప్లైంట్లు ఉంటాయన్నమాట. కానీ అంతటి తన సొంత పరిస్థితి అంత బాగోలేదు, అయినా సరే ప్రభుపాదుల వారు ఎవరికి ఆలోచిస్తున్నారు స్వామివారికి రథయాత్ర ఎలా చేయాలని చెప్పి. వెంటనే ప్రభుపాద తన భక్తులు పిలుస్తారనమాట, రథయాత్ర చేయాలి, ఇలాంటి ట్రక్ అరేంజ్ చేయండి అని చెప్పి. సపరేట్ ట్రక్ అరేంజ్ చేస్తారు, ఆ ట్రక్ డెకరేట్ చేస్తారనమాట. డెకరేట్ చేస్తారు, జగన్నాథ్ సార్ పెడతారు, శ్యామ్ సుందర్ బాబు డ్రైవరు అండ్ ప్రభుపాద ముందు కూర్చోమంటారు అనమాట. ప్రభుపాద నిల్చోలేని పరిస్థితి, నిల్చోడానికి కాలంలో ఓపిక లేదు, ఆ పరిస్థితిలో కూడా రథయాత్ర వస్తారనమాట. ఆ విధంగా మొట్టమొదటి రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కో నడుస్తుంది. ఆ బీచ్ రోడ్లో చేస్తారనమాట, కూడా వందల వేల మంది భక్తులు అటెండ్ అవుతారనమాట బయట వాళ్ళు కూడా. అండ్ నృత్యం అవుతుంది, కీర్తన నాడు ప్రభుపాద చెప్తారు గ్రాండ్ కీర్తన ఉండాలి, గ్రాండ్ ప్రసాదం వితరణ ఉండాలని చెప్పి. సో మంచిగా అలంకరణ ఉండాలని చెప్పి. ఆ విధంగా ఫస్ట్ రథయాత్ర, రథమే ఉండదు, ఒక ట్రక్నే రథం కింద మారుస్తారనమాట. ఆ నడుస్తూ ఉంటుంది అండ్ ప్రభుపాద అతను ముందు ఉంటూ కూర్చుంటారు. భక్తులందరూ నృత్యం చేస్తుంటే కీర్తన నడుస్తుంది, ప్రభుపాద ఇంకా ఆపుకోలేరనమాట. ప్రభుపాద స్వయంగా నిల్చొని లెగిసి జంప్ గెంతుతూ ఉంటారనమాట. ప్రభుపాద నిల్చోకూడదు అంటారు డాక్టర్, నిల్చోడానికి కూడా కాలంలో ఒప్పుకు ఉండదు. కానీ శుద్ధ భక్తులకి శారీరక స్థితి నుంచి దాటుకుంటారు కదా, వారికి శరీరం వాళ్ళని ఆపలేదు. సో ప్రభుపాదుల వారు నిల్చొని నృత్యం చేస్తారు. ఆ వీడియో మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది అనమాట, లెగిసి నృత్యం చేస్తూ ఉంటారు ప్రభుపాదుల వారు. అంతటి నేను శుద్ధ భక్తులు ప్రభుపాద అనమాట. ఆ విధంగా మొట్టమొదటి రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలో మొదలయ్యి ఆ తర్వాత అమెరికాలో చాలా 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 ప్రతి నగరంలో రథయాత్ర అవడం ప్రారంభమవుతుంది. తర్వాత యూరోప్లోకి వస్తుంది, భారతదేశంలోకి వస్తుంది. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరమును సుమారు 800 పైచలకు రథయాత్రలు నడుస్తున్నాయి. అండ్ జగన్నాథ్ అంటే జగత్ మొత్తానికి నాథుడు, ఆ పదానికి సంపూర్ణంగా న్యాయం చేకూర్చారు శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. రైట్, శ్రీల ప్రభుపాదుల వారి అవిరామ కృషి ద్వారా ఈరోజు జగన్నాథ్ స్వామి వారి కృపని ప్రపంచం మొత్తం నలువైపులా చాటి జగన్నాథ్ కృపని ప్రజలకు అందించారు. అందుకనే ఈ విధంగా జగన్నాథ్ వారి కృపని ప్రపంచం మొత్తానికి అందించడం ద్వారా ప్రపంచం మొత్తాన్ని పావనం చేశారు ప్రభుపాదుల వారు. అదే శుద్ధ భక్తుడు, ఒక్క శుద్ధ భక్తుడు ప్రపంచం మొత్తాన్ని పావనం చేయగలంటారు. ఇది సాక్ష్యం, ప్రభుపాద ఎగ్జాంపుల్. ఈరోజు జగన్నాథ్ స్వామి పేరు తెలియని వ్యక్తులు లేరంటే అర్థం చేసుకోండి, జగన్నాథ్ స్వామి రథయాత్ర జరగని దేశం లేదు అంటే అర్థం చేసుకోండి. ఇదంతా ఒక్క మనిషి యొక్క కృషి, అతని ప్రేమ, ప్రభుపాదుల వారి ప్రేమ అనమాట. కాబట్టి మనకి అంత ప్రేమ లేకపోవచ్చు, ప్రభుపాదుల వారికి కూడా అంత ప్రేమ లేకపోవచ్చు, కానీ అటువంటి శుద్ధ భక్తుడికి అతని సేవలు మనము మన వంతు సహాయం చేయడం ద్వారా మనం కూడా ఏంటి, వీ విల్ ఆల్సో బికమ్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ అందుకని ఇస్కాన్ మందిరాలు అన్ని మందిరాల్లో కూడా రథయాత్ర జరుగుతూ ఉంటుందన్నమాట. ఇస్కాన్ విజయవాడ వారు రథయాత్ర ఈ సంవత్సరము 16వ తేదీ చేస్తున్నారు, ఈరోజు చేయట్లేదు, 16వ తేదీ. ఆ రోజు స్వామివారు నగరంలో కొత్త సెంటర్లో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆ క్యాంపస్లోనే రథయాత్ర చేస్తున్నారు కొంచెం. సో భక్తులందరూ తమకు తోచిన సహాయము విరాళాలు ఇవ్వచ్చు, ఆ వివరాలు మేము పోస్టర్లో పెడతాము. అండ్ జగన్నాథ్ స్వామి వారి కృప కరుణ కటాక్షాలు మీ అందరికీ, ఈ కథ విన్న మీ అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను. అండ్ స్వామివారి గురించి చెప్పే యోగ్యత నాకు ఏమాత్రం లేదు, కానీ నేను నా గురువుల నుంచి వినడము, ముఖ్యంగా హిస్ హోలీనెస్ భక్తి పురుషోత్తమ మహారాజ్ మరియు హిజ్ హోలీనెస్ భక్తి వైష్ణవ ఆశ్రయ స్వామి మహారాజ్ వారి నుంచి నేను విన్నది. నెక్స్ట్ నా సొంత గురువు హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ వారి నుంచి విన్నది మాత్రమే నేను మీకు రిపీట్ చేయడం జరిగింది, రైట్. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. మేము కూడా జగన్నాథ్ స్వామి యొక్క కృపని విజయవాడ మొత్తము, కేవలం విజయవాడే కాదు రాష్ట్రం మొత్తము వ్యాప్తి చేయాలని చెప్పి ఆ చేసే శక్తి మాకు దక్కాలి అని చెప్పి మీరందరూ మా గురించి కూడా ప్రార్థించండి. జగన్నాథ్ స్వామికి జాయ్, బలదేవ స్వామికి జాయ్, సుభద్రా మహారాణికి జాయ్, శ్రీల ప్రభుపాదకి జాయ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ.